Tay mình người cần. నేను కూర్చోనా అవసరం లేదు.
హలో 1 2 3 4 5 6 7 8 9 10.
ఎందుకంటే ఇలాగ వాళ్ళు చూడరు కదా రికార్డు.
Thank you.
ಹರಿ ಓಂ ಯಸ್ಯ ದ್ವಿರದ ಭಕ್ತರಾಜ್ಯಾಃ ಪಾರಿಷದ್ಯ ಪರಶತಂ ವಿಘ್ನಂ ನಿಘ್ನಂತಿ ಸತತಂ ವಿಶ್ವಕ್ಸೇನಂ ತಮಾಶ್ರಯೇ. ನಮಃಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರಾಶ್ಲಿಷ್ಟವಪುರ್ಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರ ಕನ್ಯಾ ವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ. ಆಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಶ್ರೀಯಕಾಂತಾಯ ಕಲ್ಯಾಣ ನಿಧಯೇ ನಿಧಯೇರ್ಧಿನಾಂ ಶ್ರೀವೇಂಕಟ ನಿವಾಸಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ಮಂಗಳಂ. ಸದಾಶಿವ ಸಮಾರಂಭಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಪದ್ಮಾಕರಾಖ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. మన ఏలూరు ప్రణవపీఠ ప్రాంగణస్థ సమస్త దేవతామూర్తుల యొక్క పాదారవిందకు శతసహస్ర నమస్కృతులు అందిస్తూ, అలాగే ప్రణవ పీఠాధిపతులు అభినవ సుఖ సరస్వతీపుత్ర ఆంధ్ర మురారి ప్రవచన నిధి ఇత్యాది అనేకానేక బిరుదాంకితులు, అంతేకాకుండా త్రిభాషా సహస్రావధాని శతాధిక దేవాలయాల ప్రతిష్టాపకులు అయిన బ్రహ్మశ్రీ ఒద్దిపత్తి పద్మాకర్ గురువరేణ్యుల పాదపద్మములకు నమస్కరిస్తూ, సాప్తాహిక దీక్షతో అంటే 7 రోజుల పాటు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి శివభక్త విజయము మరియు మహిమ అనేటటువంటి ఈ అంశంపై గురువుగారు మనకి తమ ప్రవచనామృతాన్ని గత 6 రోజులుగా అందించారు. ఈవేళ 7వ రోజు. అంచేత ఈ 7 రోజుల్లో కూడా మనం శివభక్తుల యొక్క కథలు అనేక మనం వింటున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇలా చదువుకున్న వాళ్ళే ముక్తిని పొందుతారు, వేదాలు చదువుకుంటేనే ముక్తి వస్తుంది, లేదంటే శాస్త్రాలు పురాణాలు తెలుసుంటేనే ముక్తి వస్తుంది అని కొంతమంది భ్రమిస్తూ ఉంటారు. అంటూ ఉంటారు, ఏమండి మాకు శ్లోకాలు రావు, సంస్కృతం రాదు, పద్యాలు రావు, మరి ఏమిటని. భగవంతుడు ఇవేమీ కోరడు, కేవలము భక్తి మాత్రమే కోరతాడు. అందుకే కేవలము భక్తి మాత్రము కలిగి ఏమీ చదువుకున్నటువంటి కొంతమంది భక్తుల యొక్క చరిత్రను ఈరోజు మన సవకాశాన్ని బట్టి మనం తెలుసుకుందాం. దక్షిణాదిన మరి మనకి మామూలుగా వేదవ్యాస మహర్షి 18 పురాణాలు మనకు అందించారు, 18 ఉపపురాణాలు అందించారు. వీటినే మనం పురాణాలు అంటున్నాం. 18 సంఖ్యను కూడా స్థిరీకరించాం, 18 పురాణాలు, 18 ఉపపురాణాలు. కానీ దక్షిణాదిన పాల్కురికి సోమనాథుడు అనేటువంటి మహనీయుడు ఓ వీర శైవ భక్తుడైన ఆయన బసవ పురాణము అనే పేరుతో గ్రంథాన్ని రచించాడు. ద్విపద కావ్యం అది, దానికి పురాణం అని పేరు కూడా పెట్టాడు. ఎందుకంటే మిగిలినటువంటి పురాణాలకు ఏ విధమైనటువంటి ప్రాతినిధ్యం ఉందో, ప్రాముఖ్యత ఉందో, అలాగే శైవ వాంగ్మయంలో ఆ పురాణానికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది అని తెలియజెప్పడం కోసమే ఆయన దానికి బసవ పురాణం అని పేరు పెట్టుకున్నాడు. దాంట్లో కొంతమంది మూఢభక్తుల యొక్క చరిత్రలు రాశారైన, అంటే ఏమీ చదువుకోపోయినా పరమశివుడు ఎలా వారిని అనుగ్రహించాడు అనే అంశాన్ని. అందులో గతంలో మొన్న మనం బెజ్జమహాదేవి కథ అలాంటివి మనం చెప్పు 9 కథలు కొన్ని చెప్పుకున్నాం. ఇవాళ గొడగూచి కథ చెప్పుకుందాం. చోళదేశంలో శివదేవుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. అతను యథార్థానికి బ్రాహ్మణోత్తముడే, అంటే బ్రాహ్మణులకు ఏవైతే విధింపబడ్డాయో ఆ కర్మలన్నీ కూడా, ఆ పనులన్నీ కూడా చేయడం, అంటే సంధ్యావందనాది కార్యక్రమాలు అలాగే అగ్నిహోత్రాలు చేస్తూనే పరమ శైవ భక్తుడు కాబట్టి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి ఆ పరమశివునికి అభిషేకం చేసి అలంకరణ చేస్తే కానీ పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టినటువంటి పుచ్చుకోనటువంటి మహనీయుడు. అని చాలా కాలం సంతానం లేదు, కానీ శివానుగ్రహం వల్ల కొంతకాలం ఒక అమ్మాయి పుట్టింది. ఆమెకి గొడగూచి అని పేరు పెట్టారు. ఈ పేర్లన్నీ కూడా దక్షిణాది కర్ణాటక సంబంధించినటువంటి ఆ భాషలో ఉంటాయి, అవన్నీ కూడా గొడగూచి. అయితే ఈయన ప్రతిరోజు కూడా శివునికి అభిషేకం చేయడమే కాకుండా శివునికి ఒక కుంచెడు పాలు నైవేద్యం పెట్టడం అలవాటు. అదేనా బయట కొంటే ఏ విధమైనటువంటి కల్తీ పాలు వస్తాయో లేదా మరి నీళ్లు కలిపిన పాలు వస్తాయో అనేటటువంటి ఉద్దేశంతో ఆయన చక్కగా స్వయంగానే ఆవులని పెంచి ఆవులతో ఆవుల నుండి పిండినటువంటి ఆవు పాలని గోక్షీరాన్ని మాత్రమే ఆ పరమేశ్వరునికి నైవేద్యంగా అర్పణ చేస్తూ ఉండేవాడు. అయితే మనందరం ఇప్పుడు కూడా భగవంతుడు నైవేద్యం పెడుతూ ఉంటాం. ఆ నైవేద్యం పెట్టింది పెట్టినట్టుగా ఉంటుంది, భగవంతుడు ఏమి తీసుకోడు. కానీ ఒకటి ఉందని చెప్పుకున్నాం మన ప్రవచనంలో, మనం భగవంతుడు నేత్రముల ద్వారా ప్రసాదాన్ని స్వీకరిస్తాడని చూస్తాడని, అది భక్తుల యొక్క నాలుకల ద్వారా ఆయన గ్రహిస్తాడని చెప్పుకున్నాం మనం. అందుకే ప్రసాదాన్ని ఏం చేయాలనుకున్నాం మనం, మనం తినేయడం కాదు, ఇంట్లో నైవేద్యం మనం తినడం కాదు, పక్క వాళ్ళకి అటుపక్క ఇటుపక్క 10 మందికి పంచిపెట్టాలి, అది నైవేద్యం తప్ప దేవుడికి ఇలా చూపించేసి మనం తింటే అది మహాప్రసాదం కానీ కాదు. అంచేత ఈయన కూడా ఆ విధంగా మహానైవేద్యం పరమేశ్వరుడికి పెట్టి చూస్తూ ఉండేవాడు. ఇలా చాలా కాలం గడిచింది. ఈ గొడగూచి కూడా కొంచెం పెద్దదయ్యింది, అంటే ఇంకా ఈ వయస్సు రాలేదు, ఇంకా పెళ్ళి అదేం కాలేదు. అనుకోకుండా ఈ శివదేవుడికి ఊరు వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడింది. అందులో తను ఒక్కడే కాదు భార్యాసమేతంగా వెళ్ళవలసి వచ్చింది ఒక వివాహానికి. అందువల్ల ఆయన భార్యాసమేతంగా పొరుగురు వివాహానికి పెడుతూ గొడగూచితో, అమ్మ ప్రతిరోజు కూడా పరమశివుడికి మహాదేవుడికి కొంచెడు పాలు నైవేద్యం పెట్టాలి, ఈ ఆవు పాలు నైవేద్యం పెట్టి జాగ్రత్తగా ఇంటికి తీసుకురావాలమ్మా అని చెప్పి, ఏ విధమైనటువంటి పొరపాటు చెయ్యకు, శ్రద్ధతో చెయ్యి, జాగ్రత్తగా చేయని పలు పలు విధాలు చెప్పి మరి వెళ్ళి, ఎందుకంటే ఆయనకి పెడుతున్నాడు కానీ దృష్టి అంతా కూడా పరమశివుడికి పెట్టి నైవేద్యం మీదే ఉంది. సరి చిన్నపిల్ల కదా, సరిగ్గా పెడుతుందో పెట్టదో, ఏం తప్పు చేస్తుందో పొరపాటు చేస్తుందో అని అని చెప్పి 10 సార్లు చెప్పి వెళ్ళాడు. ఈ అమ్మాయి గొడగూచి కూడా ప్రతిరోజు కూడా స్నానం చేసి ఆ పరమేశ్వరు మీద కాసిన నీళ్లు పోసి అక్కడ మారేడాకులు ఉంటే మారేడాకులు పెట్టి ఈ పాలన నైవేద్యం పెట్టింది. మొదటి రోజున పెట్టి, స్వామి ఓ పరమేశ్వర ఇదిగో నీకు నైవేద్యం పెడుతున్నాను, ఈ క్షీరాన్ని స్వీకరించు పాలన స్వీకరించు బతిమాలింది. కానీ ఏమీ స్పందన రాలేదు. ఏమీ స్పందన రాకపోయేసరికి, ఏమిటి మహానుభావ నేనేమైనా పొరపాటు చేశానా, ఈ పాలలో సరిగ్గా కాసలేదా, లేకపోతే ఎక్కువ కాస్తే ఏమైనా వాసన వస్తున్నాయా, నీకేమన్నాను, ఏమి తప్పు చేశాను నేను, నాకు తెలుసుండి నేను ఏ పొరపాటు చేయలేదు, మా అమ్మ నాన్న నాకు చెప్పినట్లుగానే నేను ఈ పాలను నీకు నైవేద్యం చేస్తాను, స్వీకరించు స్వామి, స్వీకరించు స్వామి అని చెప్పి అనేకానికసారి బ్రతిమాలుకుంది. కానీ ఏమి ఫలితం లేకపోయింది. చివరికి అనుకుంది, నువ్వు కనుక స్వీకరి అంటే ప్రతిరోజు తండ్రి పాలు తీసుకెళ్ళడం చూసిందే కానీ మళ్ళీ పాలు తెస్తున్నాడని కానీ ఆ పాలు పరమశివుడు తాగడని కానీ ఈ అమ్మాయికి తెలియదు పాపం. అందువల్ల అనుకుంటుంది, ఈవేళ పాలు తాగలేదు అంటే నేను ఏదో పొరపాటు చేసి ఉంటాను కాబట్టి తాగట్లేదు, మా నాన్నకి మా అమ్మకి తెలిస్తే చాలా బాధపడతారు, నన్ను ఇబ్బంది పెడతారు అనుకుని నువ్వు తాగుతావా తాగవా అని బలవంతం చేసింది ఆ ఈశ్వరలింగం ముందు కూర్చుని. ఏమీ తాగలేదు. అప్పుడు ఏం చేసింది, నువ్వు తాకపోతే ఇక్కడే నేను చచ్చిపోతాను అని చెప్పి తన శిరస్సుని తలకాయని శివలింగానికి వేసి కొట్టుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు పరమశివుడు ఆమె మూఢభక్తిగా అనుగ్రహించి, అలాగేనమ్మా నేను స్వీకరిస్తానని చెప్పి ఆ పాలన స్వీకరించాడు. ఇలా 4-5 రోజులు గడిచింది. ఇక ఆ చివరి రోజున ఆ తల్లి తండ్రి మధ్యాహ్నం వేళకి ఇంటికి చేరుకోవాలి. ఉదయాన్నే ఈ మామూలుగా దేవాలయానికి వెళ్ళింది, శివాలయానికి ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసింది, ఆ మారేడాకులు సమర్పించింది, ఈ పాలన నైవేద్యం పెట్టింది. పెడితే ఆయన రోజు తాగినట్లుగానే తాగేశాడు. ఇవి ఇంటికి వచ్చేసింది, తల్లి తండ్రి ఇంటికి తిరిగి వచ్చారు. వచ్చి ఏమి పాలు ఏం చేసేవే, కుంచిటి పాలు ఏమని అడిగారు. పాలు ఎలా వస్తాయమ్మా, రోజు శివుడికి అర్పించుకున్నారు కదా, అర్పించాను, ఆయన తాగిస్తున్నాడు, మరి పాలు ఎలా వస్తాయి, అలా అడుగుతున్నారు ఏంటి అని అడిగింది అమాయకంగా పాపం. అది కాదమ్మా, మేము రోజు శివుడికి నైవేద్యం పెట్టినా ఆయన తాగడు, నువ్వు ఇదేదో చేసుంటావు, నువ్వే తాగేసావా, లేకపోతే ఎక్కడ పారబోసావా, లేదా ఎవరికైనా ఇచ్చేసావా, నిజం చెప్పు అని గద్దించారు తల్లిదండ్రులు. ఆ ఒకటే అంది, నేను పరమేశ్వరుడు సమర్పణ చేశాను, ఆయనే దాన్ని స్వీకరించాడు, ఇంతకు మించి నాకు ఏ పాపమూ తెలియదు, నేను ఏ తప్పు చేయలేదని చెప్పి బ్రతిమాలుకుంది. అలాగనా, నువ్వు శివుడు సమర్పిస్తే ఆయన తాగాడా, రా చూపించు అని చెప్పి మర్నాడు ఉదయమే ఆ అమ్మాయిని శివుడి దగ్గర తీసుకెళ్ళి ఆ పాలు నైవేద్యం పెట్టించారు. ఆ అమ్మాయి చేతి శివుడు తాగమని చెప్పి బతిమాలుకుంది. కానీ చాలాసేపటికి శివుడు రాలేదు. రాకపోయేసరికి, శివ నువ్వు రోజు పాలు తీసుకుంటున్నావు, ఈవేళ తీసుకోకుండా మా తల్లిదండ్రులకున్న నా దోషాన్ని నువ్వు నిరూపిస్తున్నావు, కాబట్టి ఇక్కడే నేను చనిపోతానని చెప్పి ఆ శివలింగానికి తన శిరస్సుని మోదుకుంటే బాదుకుంటుంటే ఆ శివలింగం రెండు ముక్కలుగా అయిపోయింది. ఆ మధ్యలోకి ఈ అమ్మాయిని లోపల తీసుకుపోయింది. తల్లిదండ్రులు కంగారు పడ్డారు. అయ్యి బాబాయ్ వెళ్ళిపోతుంది, ఈ అమ్మాయి లింగంలోకి వెళ్ళిపోతుంది, లింగంలోకి వెళ్ళిపోతుందని చెప్పి వెంటనే కుప్ప పట్టుకున్నారు, జుట్టు పట్టుకున్నారు. ఆ జుట్టు మాత్రం మిగిలింది, మిగిలిన శరీర అవయవాలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి ఆ జుట్టు మిగలడం వల్ల ఆ ఈశ్వరుడికి మరి కుప్పేశ్వరుడు అనేటటువంటి ఒక నామం వచ్చింది. ఆ రోజు నుంచి కూడా ఆ నామంతోనే ఆయన కుప్పేశ్వర స్వామి, కుప్పేశ్వర స్వామి అనే పేరుతో ఆ పరమశివుడు ఈనాటికి కూడా పూజలు అందుకుంటున్నాడు. అదిగో భక్తులు మూఢంగా అంటే చదువుకోవాలి లేదా శాస్త్రాలు చదవాలనే నియమం లేదు, పరమ భక్తితో కనుక ఆయన సమర్పించినట్లయితే స్వీకరిస్తాడు, అలాగే ఆ భక్తుల్ని అనుగ్రహిస్తాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మనం మందరి బసవ పురాణంలో బెజమహాదేవి చరిత్రలో కూడా ఇదే వినుకున్నాం. అంటే సాధారణంగా మనం ఏం చేస్తున్నారంటే ఈయన చెప్పి పదార్థ జ్ఞానం కలిగించేటువంటి ఇది విద్యలు అవి ఏ ఉపయోగం లేదు, అవి పరమాత్మ స్వరూపాన్ని గురించి స్పృహ కలిగించేటటువంటి విద్యలే అసలు విద్యలని చెప్పి మనకి ఈ కథల వల్ల తెలుస్తుంది. అలాగే మరొక కథని గురించి మనకి ధూర్జటి మహానుభావుడు పరమ శివభక్తుడు కాళహస్తీశ్వర శతకం రాసి దాంట్లో పరమ భక్తుల యొక్క కథలను కొద్దిగా మరి వివరించడం జరిగింది. అందుకే కొంతమంది ఒక కథ ఒక పద్యం కూడా రాశారు. కాలకంధరు సత్కథా కర్ణనంబు కర్ణపుట వీధి నందంద కది అనేని వాని జన్మంబు జన్మమే వాని బ్రతుకు బ్రతుకే హరదూరడుగువాడు పశువు తెలియా. ఆ పరమేశ్వరుని యొక్క సత్కథలు చెవిలో పడకపోతే, ఆ సత్కథలను వినకపోయినట్లయితే, కర్ణపట్టంలోకి వెళ్ళపోయినట్లయితే వాని జన్మంబు జన్మమే, వాడి జన్మ జన్మమే కాదు. ఏదో చెట్లు పుడుతున్నాయి, ఏం తెలుస్తుంది పాపం వాడికి, ఆ చెట్లు అంతరిస్తున్నాయి. అట్లాగే మనుషులు కూడా ఆ పరమేశ్వరుని యొక్క కథలను వినకపోతే ఆ వాని జన్మ జన్మే కాదు, అంతేకాదు వాని బ్రతుకు బ్రతుకే, వాళ్ళ బతుకు కూడా ఒక బతుకేనా, అంచేత బ్రతుకు కూడా బతుకులో కాదు, ఏదో పుడుతున్నారు పెడుతారు. పుట్టలోని చదువులు పుట్టవా గిట్టవా, పొట్టలో చదువులు పుడుతూ ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి, వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు, నష్టం తప్ప. అలాగే ఆ శివుని గురించి విన్నటువంటి వాళ్ళు, శివుని గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క జన్మము జన్మము కాదని చెప్పి అంటూ ఇంకొక మాట కూడాడు. హరదూరుడుగు వాడు పశువు తెలియ, పరమేశ్వరుని నుంచి తెలియకపోతే వాడు రెండు కాళ్ళ పశువుతో సమానం అంటుంది. పశువుకి నాలుగు కాళ్ళు ఉంటాయి, అదే తెలియనటువంటి మానవుడికైతే రెండు కాళ్ళ పశువు కింద లెక్కడని చెప్పింది. అలాగే మరొక కథ దాంట్లోని బసవ పురాణంలోని అది ఉడుమూరి కన్నప్ప కథ అని షెడ్డింగ్తో పెట్టాడు ఆయన. ఉడుమూరి కన్నప్ప కథ అయితే మనందరికీ తెలుసును కదా, మనకు బొమ్మలో కూడా వేశారు కన్నప్ప అంటే కన్ను ఆయనకి సమర్పించాడు కాబట్టి కన్నప్ప అయిందని. అయితే ఇది ఈ శ్రీకాళహస్తి సమీపంలో ఉండే ప్రదేశంలో పొత్త దాన్ని పొత్తపు నాట అడవి అంటాం. ఆ పొత్తపు నాట అడవిలో ఉడుమూరు అనేటటువంటి ఒక బోయపల్లి ఉంది. ఆ బోయపల్లికి నాథనాథుడు ఆయన ఏలికగా ఉంటున్నాడు. ఆయన పేరు నాథనాథుడు, ఆయన నాయకుడు అనుకోండి, ఏలిక అనుకోండి. ఆమె భార్య పేరు తందే, భార్య పేరు. వారికి చాలా కాలానికి శివానుగ్రహం చేత ఒక కుమారుడు జన్మించాడు, అతడి పేరు తిన్నడని పేరు పెట్టారు. అయితే వీళ్ళు ఆటవీకులు కాబట్టి ఈ పెంచి పెద్ద చేస్తుంటే బాణం విద్య ఆ విద్యలన్నీ కూడా చక్కగా నేర్పించాడు. అవన్నీ కూడా చేసిన తర్వాత ఒకనొక రోజున సమకాలీక అంటే వయసు సమవయస్కులతో కూడినటువంటి పిల్లలతో అడవిలోకి వేటకు వెళ్ళాడు. వెళ్ళి చాలాసేపు తిరిగారు అడవి అంతా కూడా, వాళ్ళకి ఏ విధమైనటువంటి జంతువు అతను దొరకలేదు. అలా తిరిగి 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 ఉండడం వల్ల అతనికి ఆయాసంతో అలసట వచ్చి నిద్ర పట్టింది. నిద్రలో ఒక కళ వచ్చింది పగటిపూటే. సాధారణ పగటిపూల కళ నిజం కాదంటారు కానీ కొంతమంది మహానుభావులకి నిజమే అవుతాయి. దాంట్లో అతనికి ఏముందంటే ఇక్కడ కొంత దూరం వెడితే నాయన ఒక చెట్టు కింద ఒక శివలింగం ఉంటుంది, ఆ శివలింగానికి నువ్వు పూజ చేసినట్లయితే నీ జన్మ తరిస్తుందని కళ్ళలో చెప్పారు. ఎందుకంటే అతను కూడా చిన్నప్పటి నుంచి శివభక్తుడు కాబట్టి రోజు శివునికి ఆరాధన చేస్తారు కాబట్టి అతనికి అటువంటి కళ వచ్చింది. మనం ఏ బుద్ధితో ఉంటే మనకు అటువంటి కళలే వస్తాయి, మనం వేరే దృష్టితో ఉంటే ఆ దృష్టితో కూడిన కళలే మనకు వస్తాయి. ఇంకా ఆ విధంగా వచ్చేట ఇవాళ ఈలోగా నిద్ర లేచేసరికి ఒక పంది వచ్చింది. ఆ పందిని తరుముకుంటూ 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 చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆ పంది కాస్త అదృశ్యమైపోయింది. ఎక్కడ దృశ్యమైంది, ఎక్కడైతే ఈ శివలింగం ఉందో అక్కడ దృశ్యమైపోయింది. అది విశేషం. దాంతో ఆయన అనుకున్నాడు, ఓహో కథలో కథలో వచ్చినటువంటి ఈశ్వరుడు ఈయనే, ఇక్కడే ఈ లింగం ఉంది, నా అదృష్టవశాత్తు ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఈ పందని చెప్పి వెంటనే అక్కడ కూర్చుని అతన్ని చాలా ప్రార్థన చేశాడు. అన్నాడు ఆయన, అక్కడ ఇది ఏమి హరుడ ఒక్కరుడ ఇక్కడ ఉందంటే ఏమి కారణము, ఓ మహనీయ, ఓ పరమశివ, ఏంటి అడవిలో ఒంటరిగా ఉన్నామేంటయ్యా, ఇక్కడ అనేక క్రూర జంతువులు ఉంటాయి, పాములు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, అవి అవే ఇక్కడ నువ్వు వద్దు, నువ్వు మా పల్లె వచ్చేసేయి. వచ్చేసినట్టయితే కలకంట మా పల్లె కలదు, ఎల్ల సుఖము, అక్కడ నీకు అన్ని అభిషేకాలు చేస్తాం, నైవేద్యాలు పెడతాం, ఇప్పు పువ్వు చేస్తాం, ఫలాలు ఇప్పిస్తాం, వెదురు పాలు అంటే వెదురు పాలతో మీకు పాయసాన్నం పెడతాం, ఇవన్నీ పెడతామయ్యా, వచ్చేవయ్యా వచ్చేయవా అని చెప్పి ఆయన పలు పలు విధాల ఆయన మరి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన అతను రాకపోయినట్టయితే కన్నుమటి కంటమటికి నీరు వచ్చింది. వెంటనే అతను తన కన్ను తీసి ఒకటి పెట్టాడు, మరొక కంటిలో నీరు బదులు నెత్తురు వస్తుంది. అప్పుడు తన చెప్పుగాలతో ఆ ప్రదేశంలో ఆనవాలు పెట్టుకుని మరొక కన్ను తీయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆయనకి కైవల్యం ఇచ్చాడు. ఈ విధంగా కైవల్యం పొందడానికి కేవలం శాస్త్రాలే కాదు, మూఢంగా ఉన్నప్పటికీ భక్తి ఉంటే చాలు అనేటువంటి విషయాన్ని మనకి కథ తెలుస్తుంది. అందుమని శ్లోకాలు చేయలేదా అనుకోకుండా చక్క పరమ భక్తితో ఆ పరమశివుడిని కనుక మనం మరి ఆశ్రయించినట్లయితే, ఆయన సేవ చేసినట్లయితే, అభిషేకాలు చేసినట్లయితే తప్ప మనందరూ కూడా ముక్తి పొందుతామని మీకు తెలియజేస్తూ, మరి 7 రోజుల కార్యక్రమంలో ఇవాళ చివరి రోజున మరి సమర్థ సద్గురువులు బ్రహ్మశ్రీ వద్యపతి పద్మాకర్ గురువు గారిని తమ ప్రవచనామృతాన్ని అనుగ్రహ భాషను మనం అందరికీ అందించవలసిందిగా కరతాళధ్వనితో ప్రార్థన చేద్దాం.
విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరాందశ్రుతిధరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నమః పార్వతీపతే హర హర మహాదేవ. జయవరపు అలవేలు మంగతాయారు గారు, శ్రీనివాస్ గారు దంపతులు ప్రత్యేకంగా ఈ ధనుర్మాసంలో శివభక్తుల యొక్క చరిత్ర వినాలి అని కోరుకున్నారు. శివభక్తుల చరిత్ర వింటే మనకి విజయం లభిస్తుంది. భక్తులకు విజయం, భక్తుల చరిత్ర వింటే మనకు విజయం, చెబితే విజయం, చెబుతూ ఉంటే కనీసం ప్రోత్సహించిన విజయమే. కాబట్టి దానికి భక్త విజయం అని పేరు. ఈ భక్తుల చరిత్రలు విని విజయం పొందాలి అని చెన్నైలో ఉన్న ఆ దంపతులిద్దరూ సంకల్పించారు. వారి సంకల్పానికి ఈశ్వర కటాక్షం కూడా తోడయ్యింది. అందువల్ల సప్తాహ దీక్షతోటి ఈ ప్రాంతంలో ప్రవచనం చేసుకోగలుగుతున్నాం. ఈ సంవత్సరం ప్రపంచమంతా స్తంభిస్తున్న కాలంలో భగవంతుడు మనల్ని అనుగ్రహించి కష్టంలో కూడా సుఖమిచ్చాడు. అనేక భాగవత సప్తాహాలు ఇక్కడ పారాయణ దీక్షతో జరిగి దీక్షతో మహాత్ములు పారాయణం చేశారు. పారాయణ పరులు వేద పండితులు అనకూడదు. వేద పండితులు వేరు, పారాయణ పరులు వేరు. వ్యవహారాలలో రాస్తున్నారు కానీ వీళ్ళు పౌరాణికులు, పురాణ పండితులు. కాబట్టి పారాయణ చేస్తున్న వారందరూ వేదం చదువుకున్నవారు కాదు. వేదం చదువుకోవడం వేరు, సంస్కృతం చదువుకుని పురాణ పారాయణ చేయటం వేరు. అయినా ఎందుకో చాలామందికి తెలియక వేద పండితులచే పారాయణ అని పెడుతూ ఉంటారు. వేద పండితులు మంచి స్వరంతో వాళ్ళు వేదం వాళ్ళు చదువుతారు, ఆ విధానం వేరు. ఈ సంస్కృతం చదువుకున్న వాళ్ళు పురాణం చదివే తీరు వేరు. ఇక మీదట ఎవరైనా ఇది కూడా గుర్తెరగండి, స్మార్థం వేరు, వేదం వేరు, పురాణము వేరు, ఇవన్నీ వేరు. కావ్యాలు చదువుకున్నటువంటి వాడి విధానం వేరు. కొంతమంది కావ్యాలు చదువుకుని సంస్కృతం చదువుకుని శ్లోకాలు రాయగలరు, వారికి పురాణాల మీద అవగాహన ఉండదు, భక్తి లేకపోవచ్చు. కాబట్టి ఏ సెక్షన్కి ఆ సెక్షనే. వంట చేసేవాళ్ళు అందరూ అన్ని రకాల వంటలు చేస్తారా? ఆ మధ్యన ఒక ఆవిడ వచ్చింది, మీకు కూడా సప్తాహంలో వంట చేసి పెడతానండి అంది. ఏం చేస్తావమ్మా? ఎండు రొయ్యలతో చారు నేను పెడితే ఉంటుందండి అంది ఆవిడ. కాబట్టి ఆ రకంగా కూడా పెడతారు. ఇప్పుడు ఆ వంట వంట తీసుకుని నేనేం తీసుకోను, నాకు అదొక తంట. ఆ విధంగా చారు పెడితే ఇక్కడికి రావడానికి సిద్ధపడి పురాణం వినడానికి వచ్చేవాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. అండి ఆవిడ్ని పిలిచానా, ఈ చుట్టుపక్కల వాళ్ళంతా గురువు గారికి ఇదే అంటారు, రోజు వచ్చి ఇక్కడే భోజనాలు చేస్తూ ఉంటారు. కానీ నాకు ఉపయోగం లేదు కనుక నాకు మా సారథి గారికి, సాయికి, మా అందరికీ పనికొచ్చే వంట ఆవిడ పెట్టుకున్నాం. ఆవిడ అప్పుడప్పుడు కొంచెం తంట తెచ్చిపెట్టి వెంట పెట్టినా ఆవిడతోటి సర్దుకోవడానికి గల కారణం మరి ఈ ఆహారం కావాలి కనుక. కాబట్టి వంట చేసి వాళ్ళందరూ ఒకే రకమైన వంటలా చేస్తారు. ఒక్కొక్కళ్ళు లడ్డూలు బాగా చేస్తారు, ఒక్కొక్కరేమో దద్యోజనం బాగా చేస్తారు, ఒక్కొక్కళ్ళు వంట వాళ్ళల్లో కనబడతారు. కానీ పక్క యజమాని చేత అన్నీ చేయించి వాళ్ళు మాత్రం ఆఖరిని వచ్చి ఆహా అవన్నీ మీరే చేశారు అమ్మగారు అంటారు. అందువల్ల ఆయా వ్యక్తుల్ని వారి వారి పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని బట్టి పెట్టుకోవాలన్నమాట. అలాగే మహానుభావులైనటువంటి వాళ్ళు ఇక్కడ అద్భుత రీతిలో పారాయణాలు చేశారు. ఆ పారాయణములు విని మేమంతా కూడా తరించాం అని మీరు అన్నారు. భాగవతం ఇక్కడ అన్ని సప్తాహాల దీక్షతో పారాయణం జరిగింది. ఆ సమయంలోనే భాగవత ప్రవచనాలు వీలుని బట్టి పురాణ ప్రవచనాలు చేసుకున్నాం. కిందటిసారి లింగపురాణం చెప్పుకున్నాం కార్తీక మాసంలో, ఈసారి శివభక్తుల యొక్క చరిత్ర చెప్పుకుంటున్నాం. అందులో శ్రీదర్శనుడు అనే ఒక మహానుభావుడి చరిత్ర చెప్పుకున్నాం. శ్రీదర్శనుడు నిరంతర శివభక్తి పరాయణుడు. నిరంతర భక్తి అంటే ఏమిటి? ఎప్పుడూ శివ అంటాడనమాట ఆయన. శివ 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 అనకుండా అన్నము తినడు, శివనామస్మరణం చేయకుండా లేవడు, శివనామస్మరణ చేయకుండా స్నానం చేయడు. భక్తులు లేచి లేవగానే పాచిముఖంతో శివ అంటూ లేవస్తారు. అసలు లేచేటప్పుడు అలా లేవాలట. నీవు ఏ దేవుణ్ణి నమ్ముతున్నావో ఆ నామస్మరణతో లేవాలి. మళ్ళీ పిశాచి దేవతలు కాదు, ఈ దేవతలు అని చెప్పేది వేద దేవతలు. శివుడు నారాయణుడు వీళ్ళని తలుచుకోవాలి. చెక్క మొక్కల దేవుణ్ణి తలుచుకుంటే చిక్కులు వచ్చి పడతాయి, నరకానికి పోతావు, అది వేరే విషయం. అలాగే ఏ దేవతారాధన చేసినా విడిచిపెట్టకుండా ఎప్పుడూ తలుచుకుంటూ ఆ పనులు చేస్తే వాళ్ళని నిరంతర భక్తులు అంటారన్నమాట. శ్రీదర్శనుడు అంత గొప్పవాడు కాబట్టే అతడికి యక్షిణి ఖడ్గమిచ్చింది, బేతాళుడు వశమయ్యాడు, ఆపై పద్మిని భార్య అయ్యింది. జగదంబ ముగ్గురమ్మల రూపంతో ఉన్న విగ్రహ రూపంలో ఆయనకు వచ్చింది, ఆయన దగ్గరికి చేరింది, ఆయన చేత గుడి కట్టించుకుంది. గుడి అందరూ కట్టగలరేటి? గుడి కట్టాలంటే వాడు ఎంతో తపస్సు చేసి ఉండాలి. వ్యవహారంలో మనకి పురాణాలు అక్కర్లేదు, పాండిత్యం అక్కర్లేదు, స్తోత్రం అక్కర్లేదు. భక్త కన్నప్పలాగా పూజిస్తే భగవంతుడు మన అనుగ్రహిస్తాడంటాం. కానీ అది భక్త కన్నప్పలాంటి వాళ్ళ కోవ వేరు. కానీ రోజు కావలసిందే మనకి స్తోత్రం, లేకపోతే భగవంతుడు ఎందుకు సంతోషిస్తాడు? అందుకే శంకరాచార్యుడు ఇంత కష్టపడి స్తోత్రాలు రాశాడు. కానీ అది లేదని వెంగబెట్టుకోవద్దు అన్నాడు. అందువల్ల పద్మాకర్ గారి మార్గం మంత్ర మార్గం, పాపం కొంతమంది మన భక్తుల మార్గం భక్తి మార్గం. కొందరు చక్కగా స్పష్టంగా చదవగలరు, కొందరు చదవలేరు. చదవలేకపోతే బెంగబెట్టుకోవద్దు అన్నాడు తప్ప అసలు చదవడం అనేద్దని కష్టం. మళ్ళీ ఈ స్తోత్రాలు దండగా ఈ వేదాలు దండగా అనకండి. మళ్ళీ అవి ఒక కోవ, ఇదొక కోవ. కన్నప్పని ఆదర్శంగా తీసుకోవాలంటే మీరు చాలా కష్టపడాలి. ఎందుకని, కన్ను తీసి పెట్టాడు ఆయన. నువ్వు కన్ను కాదు కదా, పన్ను తీసేవే. ఇప్పటివరకు గొలుసే తీసేవలేదు ఒక ఆవిడ. కాబట్టి గొలుసేవరు, ఇక మళ్ళీ కన్నులను పన్నులు ఎక్కడ తీస్తారు? కాబట్టి మనం భగవంతుడు పరీక్షిస్తే కన్ను పొరపాటును తీయలేం. అంత స్థాయికి వెళ్ళాలండి. అయ్య బాబా, ఆ రాక్షసత్వం వేరు. రావణాసురుడు పాండిత్యము ఉండి కన్నప్పలా కన్ను తీయగలిగి రెండు ఉన్నవాడు, వాడు కూడా తక్కువవాడు కాదు. పేగులు బయటికి లాగినవాడు వాడు. శిరస్సుతోటి చేతులతోటి కైలాస పర్వతం పెకలించాడు. తలలు నరుక్కుని యజ్ఞం చేశాడు. ఎట్ ది సేమ్ టైం సంస్కృతంలో పాండిత్యం ఉన్నవాడు కనుక జటాకటాహ సంభ్రమ ధోత్రము రాశాడు. ఇన్ని చేసి కూడా మహాత్ములను హింసించాడు వాడు. అందువల్ల నాశనం అయిపోయాడు. మీరు ఎంత భక్తులైనా అవ్వచ్చు, ఎంత పండితులైనా అవ్వచ్చు, మాబోటి మహాత్ముల జోలికొస్తే అక్కడి నుంచి వాడికి భ్రష్టత మొదలవుతుంది. ఇతరులను, ఒక సాధువుని హింసించకూడదు. అందువల్ల వాడు దెబ్బతిన్నాడు. కాబట్టి భక్త కన్నప్పలాగా మీరు కన్ను ఇవ్వగలము అనుకుంటే మీకు అక్షరం ఒక్కర్ల. పంది పెట్టినా మీరు ఆయన ఆహారంగా సేకరిస్తాడు, నందినిచ్చినా సేకరిస్తాడు. మనం భక్త కన్నప్పలా కన్ను ఎందుకు ఇస్తాం, పన్ను ఎందుకు ఇస్తాం? అందువల్ల మనం పందిని పెట్టకూడదు. మళ్ళీ గొడగూచిలు అంటే అమాయక భక్తురాలు. కూచి అంటే జుట్టుముడి అన్నమాట. గొడగూచి పొడుగైన జుట్టుముడి. అది శివలింగంలో ఇరుక్కుపోయింది కనుకే ఆవిడకి గొడగూచి అని పేరు వచ్చింది. జుట్టు ఒకటి మిగిలిపోయింది. ఎంత అమాయకంగా శివ ఈ పాలు తాగిందండి ఆవిడ. ఎంత మంచి కథ ఎత్తుకున్నారు వాళ్ళు, చాలా మేస్టర్ మంచి కథ ఎత్తుకున్నారు. కాబట్టి ఈ పావు గంట అవుదా ఆయనకి. పావు గంట అనగానే ఆయనకి అది ఒక ఇబ్బంది కలిగించే విషయం. అదే ఒక గంట ఇచ్చేస్తే నేను లేనప్పుడు రేపు ఎప్పుడో పెట్టానుకోండి, బాగుండేది పాపం. నేను లేనప్పుడు బాగా విజృంభిస్తారు ఆయన, ఎందుకంటే టైం అంతా అయింది కనుక. ఇప్పుడు ఏమి నేను అందులో కాగవో రుచి లేవో మాడంగాగెనో. పాలు కాగలేదా, రుచిగా లేవా, మాడిపోయాయా, పంచదార సరిపోలేదా అని శివుడితో మాట్లాడగలిగింది ఆవిడ. అందుకనే శివుడిలో కలిసిపోయింది. అవునా, అందరం అలా చేయలేం కనుక ఏం చేయాలన్నమాట, కష్టపడి భక్తితో స్తోత్రాలు చేయాలి. అందుకే శంకరుడు చాలా టెక్నిక్ చేశాడు. ఓ పక్కనేమో భక్త కన్నప్ప ఏం చదువుకున్నాడు అని అన్నది ఆయనే, కానీ ఈ ప్రపంచంలో శివుడి మీద ఆయన రాసిన స్తోత్రాలు ఎవరూ రాయలేదు. గణపతి మీద రాశాడు, శివుడి మీద రాశాడు, అమ్మవారి మీద రాశాడు, లక్ష్మీదేవి మీద రాశాడు, ఆంజనేయుడి మీద రాశాడు, సుబ్రహ్మణ్య స్వామి మీద రాశాడు, సమస్త స్తోత్రాలు రాశాడు. తద్వారా నాయన పాండిత్యం కూడా అవసరమే. డుక్రున్ కరణే అంటూనే ఆ డుక్రుని కరణే శాస్త్రం చదువుకున్నాడు కాబట్టి ఆయన అంత బాగా రాయగలిగాడు. అవునా, చదువుకున్నవాడు ఆ మాట అనాలి. ఇప్పుడు ఇది విని కొంతమంది ఏమనుకుంటారు, చదువుని అన్నాడు బోడి, ఈ సంస్కృతం చదువుకోకపోతే మోక్షం రాదు అంటాడు. వాడికి అక్షరం రాదు కనుక. కానీ వాడు ఆ మాట అనాలంటే ఎంత భక్తి ఉండాలండి. శివుడి కోసం గొంతు నరుక్కోగలిగే స్థితికి వెళ్ళాలి. వీరశైవంలో నాలుకలు కోసుకుని శివుడికి బలిచ్చారు శ్రీశైలంలో. ఇప్పటికూడా శ్రీశైలంలో నాలుకల మండపం ఉంటుంది తెలుసు కాక. పక్కన లోపలికి మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ పెద్ద స్తంభం ఉంటుంది, పెద్ద నందీశ్వరుడి దగ్గర. అక్కడే నాలుకలు కోసుకుని నైవేద్యం పెడితే ఆ నాలుకలు మళ్ళీ అతుక్కుపోయి వాళ్ళకి మంచి స్తోత్రాలు వచ్చేవిట. ఆ లెవెల్ ఎక్కడ, మనం ఎక్కడ? అవునా, ఇప్పుడు శ్రీదర్శనుడు అంతటి భక్తుడు. కాబట్టే నిరంతర శివనామస్మరణ వల్ల ముగ్గురు అమ్మవార్లతో కూడిన విగ్రహం వచ్చింది. ఆ అమ్మల్ని ప్రతిష్ఠించాడు, అమ్మని అయ్యని పూజించాడు. శివభక్తుడు అమ్మని విడిచిపెట్టాడు, అమ్మభక్తుడు శివుణ్ణి విడిచిపెట్టాడు. నేను శివుణ్ణి పూజిస్తాను, అమ్మవారిని పూజించను అంటే అమ్మవారికి దూరం అయితే వాడికి అన్నం ఎలా వస్తుంది? గురువుగారి దగ్గరికి వచ్చారంటే గురుపత్ని సేవించకపోతే ఆవిడ రాణిస్తున్నా ఇంట్లోకి. గురుపత్నినే సేవించి నా దగ్గరికి రానివ్వకపోతే నేను రాణిస్తాను, అది వేరే విషయం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, కొన్ని సమయాల్లో దంపతులు ఇద్దరిని సమానంగా గౌరవిస్తేనే ఏ సృష్టిలో ఏదన్నా గౌరవం. అది ధర్మం. ఆది దంపతులు అన్నారు, అందుకే వాళ్ళిద్దరిని నమశివాభ్యాం. పార్వతీ పరమేశ్వరులు ఇరువురి కొరకు నమస్కారం. నవ యౌవనాభ్యాం, వాళ్ళు ఎప్పుడు యువకుల్లాగే ఉంటారట. పార్వతీ పరమేశ్వరులకి ఏజ్ ఫ్యాక్టర్ లేదు. ఎప్పుడు చూసినా బిలో 30 ఇయర్స్. పార్వతిని చూడండి, 30 ఏళ్లలోపు స్త్రీ. శివుణ్ణి చూడండి, 30 ఏళ్ల కుర్రాళ్ళగా ఉంటాడు నాలాగా అన్నమాట. ఆ యౌవనం భగవంతుడు ఇచ్చాడు. అందుకే నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్ట వపురుధరాభ్యాం. చిరిసగం శరీరాలు కలిగి ఉంటారు. ఎప్పుడూ దగ్గరికి కౌగలించుకుని కలిసిపోయి ఉన్న శరీరం కలిగిన వాళ్ళు. కలిసి ఉండడం అంటే సగం అమ్మ సగం అయ్య అన్నమాట. అదిగో అటువంటి వాళ్ళకి నమస్కారం మనం. అలాంటి ఆది దంపతుల అనుగ్రహం పొందాడు కాబట్టి ఇతనికి కలలో అనంగలతిక కనపడింది. ఆ అనంగలతికకి ఈయన ఈయనకి అనంగలతిక కనపడిన కథ మనం నేను చెప్పుకున్నాం. తన విగ్రహం కోసం యోగితో పాటు యోగిని వేషం వేసుకుని అనంగలతిక వచ్చిందని చెప్పాం. ఆ శిష్యుల్ని గురువుని శ్రీదర్శనుడు ఒక స్పెషల్ మకాంలోకి పంపాడు. ఆయనైతే పట్టించుకోలేదు, వాళ్ళు ఏదో భక్తులు కదా అని వాళ్ళకి సత్రంలో మకాం ఇప్పించాడు. కరోనా కాలంలో రికమెండేషన్ లేకపోతే కాశీలో రూములు దొరకలేదు తెలుసుగా మీకు. అలాగే యుద్ధ సమయంలో ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు తెలియదు కనుక ఎవరికి పడితే వారికి మకాం ఇవ్వరు. అందుకే రాజుగారు ప్రత్యేకంగా ఒక భటుడిని ఇచ్చి పంపించాడనమాట. ఆ భటుడు వీళ్ళకి సత్రంలో ఒక రూమ్ ఇచ్చాడని అది కూడా నిన్న మీకు చెప్పాను. అందులోకి వెళ్ళాక అప్పుడు యోగి గారు శిష్యురాల్ని పిలిచి, అమ్మాయి అనంగలతిక, ఆ శ్రీదర్శనుడు కనిపించినప్పటి నుంచి ఈయన ముఖంలో కాంతి కనపడుతోంది, కొంపతీసి అతన్ని ప్రేమించామంటే కొంప తీయకుండానే ప్రేమించానండి అందాడు. మహర్షి, మీకు చాలా కాలం క్రితం ఒక విషయం చెబుదాం అనుకుని మర్చిపోయాను. కొన్ని నెలల క్రితం నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో అమ్మవారి దూతలు ఒక మంచాన్ని నా దగ్గరికి పట్టుకొచ్చారు. ఆ మంచం మీద ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు, పరమసుందరుడు. అతడు వచ్చాడు, నేను అతనికి గంధం పూశాను, ఆయన నాకు గంధం పూశాడు, ఆయన నా మెడలో దండ వేశాడు, నేను దండ వేశాను, నా గొలుసు ఒరిజినల్ గొలుసు ఆయన మెడలో వేశాను, ఆయన తన గొలుసు నా మెడలో వేశాడు, నా గాజులు ఆయన చేతికి తగిలించాను, ఆయన కంకణాలు నాకు తగిలించాడు. ఆ తర్వాత అతడు ఎవరా అని అతని మీద విరహంతో కుమిలిపోతూ ఈ మధ్యలో అమ్మవారి విగ్రహం కోసం కుమిలిపోతూ ఇలా అయిపోయాను నేను. ఇవాళ ఆలయంలో ఆనాడు అమ్మవారి దూతలు నా దగ్గరకి మంచం మీద తీసుకొని వచ్చినటువంటి కుర్రవాణ్ణి చూశాను. ఆయనే ఈ నగరరాజు ధారానగర ప్రభు శ్రీదర్శనుడు. అతని చేతికి నా గాజులున్నాయి, అతని మెడలో నా గొలుసు ఉంది. అందువల్ల నా మనస్సుకి నచ్చిన వల్లభుడు, అమ్మవారు ప్రసాదించిన వాడు అతనేనని అర్థమైపోయింది. అమ్మవారి లీలలు ఎంత విచిత్రంగా ఉంటాయో చూశారా గురువుగారు. నేను నిరంతరం అమ్మని పూజించేదాన్ని, ఆయనేమో ఎప్పుడూ శివుణ్ణి పూజించేవాడు. ఆయన శివభక్తుడు, నేను శివభక్తురాలిని. మా అమ్మవారిని అక్కడికి అతని దగ్గరికే పంపించి, అంటే కాబోయే ఒకటింటి ముందే వచ్చేసింది ఆవిడ. అమ్మవారు ఈ పిల్లకి కాబోయే భర్త దగ్గరికి వచ్చేసిందనమాట పంపి. ఆ తర్వాత అతన్ని నా దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ అదృశ్యం చేసి ఇంత గొప్ప విచిత్రమైన లీల నడిపింది, ఒక చరిత్ర నడిపింది. నేను తొందరపడ్డాను. చివరికి ఎవరు నా భర్తో ఆయన మీదకే దండయాత్రకు తీసుకొచ్చాను. మళ్ళీ ఇది ఆయనకి తెలిస్తే నా మీద కోపగిస్తాడేమో. అసలు ఇక్కడికి వచ్చాక అమ్మవారికి ఎంత వైభవం ఉన్నది. గుళ్ళో అమ్మవారు కూర్చుంటే ఆవిడికి పూజలు దొరుకుతూ ఉంటాయి, అర్చనలు దొరుకుతాయి, అభిషేకాలు దొరుకుతాయి, మన ఇంట్లో విగ్రహం పెట్టుకుంటే ఏముంటుంది విలువ. అందుకే జగదంబ పరిమితమైన నా ఇంటిలో నుంచి అపరిమితమైన శక్తి కలిగిన ఆలయంలోకి వచ్చింది. ఇవాళ ఎక్కడెక్కడ నుంచో జనులు వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకుని అమ్మని పూజించి తరించి పెడుతున్నారు. నా దగ్గర ఉన్నప్పుడు కేవలం అమ్మకి మాత్రమే పూజ జరిగేది. ఇప్పుడు ఒక పక్కన శివుడు, ఓ పక్కన ముగ్గురు అమ్మలు, ఇటు అయ్యవారికి అమ్మవారికి ఇద్దరికీ పూజలు జరుగుతున్నాయి, వచ్చిన వాళ్ళకి ఇద్దరు దర్శనం అవుతున్నది. ఓహో, ఇది మహాభాగ్యం. ఏమైనా యుద్ధం ఆపి పెళ్లి జరిగేలా చెయ్యండి అనగా, హమ్మ శిష్యురాలా, గురువుగారికి తెలియకుండా ఎంత కథ నడిపావు. ఎన్నాళ్ళు గురువుగారు అన్నీ మీకు చెబుతానన్నావు కానీ కొంతమంది పైకి గురువుగారి దగ్గర భక్తి నటిస్తారు కానీ వాళ్ళ మనస్సులో ఉన్న రహస్యాలు బయటికి కక్కరన్నమాట అన్నాడు ఆయన. ఆవిడ కొంచెం సిగ్గుపడింది. అన్నీ ఏం చెప్పగలరండి, ఇలాంటివి కొన్ని చెప్పుకోలేరు కానీ చెప్పాలట. గురువు దగ్గర కనుక చెప్పుంటే అసలు ఈ స్థితి ఎక్కడి వరకు రాదు. ఇది కూడా ఒక విచిత్ర లేలనుకోండి. సరిగ్గా అర్ధరాత్రి 12 వాళ్ళు అలా కబుర్లు చెప్పుకుని నిద్రపోయారు. నిన్ననే మీకు కొంచెం క్లూ ఇచ్చి వదిలేశానుగా. ఈ గదిలో ఒక ధ్వనిముద్రిత యంత్రం పెట్టారు. ఆ రోజుల్లో కూడా అద్భుతమైన యంత్రాలు ఉండేవి. ఆ యంత్రాలు ఇత్తడి రేకులు రాగి రేకులతో తయారు చేయబడిన యంత్రాలు. ఈ యంత్రాలు పడుకునే వాళ్ళు మంచం కిందో తలగడ కిందో పెడితే ఆ పడుకున్నటువంటి వాళ్ళు గదుల్లో ఏం మాట్లాడుకున్నా ఈ యంత్రంలో అవి ముద్రితమైపోతాయి, అంటే రికార్డ్ అయిపోతాయి. ఇప్పటి మాటలో చెప్పాలంటే రికార్డ్ అయిపోతాయి, టేప్ రికార్డర్. సెల్ ఫోన్లు వచ్చాక ఎక్కడికక్కడ ఈ దిక్కుమాలను పెట్టేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యం తెలుసా, ఫోన్ చేస్తూ ఉంటే కూడా ఆఖరికి ఏమీ తెలియని అమాయకంగా ఉండే మరి పరసార్థి గారు కూడా ఎవరిని మాట్లాడితే వాయిస్ రికార్డ్ చేసేస్తున్నారు. మీరు అప్పుడు ఇలా అన్నారండో అని అందుకే ఒళ్ళు దగ్గర ఎట్టుకోవాల్సి వస్తుంది. ఈ మధ్యన ఎవరితో అయినా మాట్లాడే ఉంటే చాలా డేంజర్, మన రహస్యాలు చెప్పే ఉంటే వాళ్ళు రికార్డ్ చేస్తారు. దాన్నేమో నవరంధ్రాలు టీవీకి రిలీజ్ చేశారంటే డేంజర్, వాడో దుర్మార్గుడు. ఈ నవరంధ్రాలు టీవీ అని ఒక టీవీ ఉంది, అందుకే భగవంతుడు వాడిని ఎత్తి మీద పట్మరు కొట్టవలసిన వాడిని కొట్టాడు, వాడికి జీవితంలో ప్రకాశం లేకుండా చేసి పారేశాడు వాడిని. భగవంతుడి భక్తుల తోలికి మహాత్ముల తోలికి గుడుల తోలికి వచ్చి వెకిలి వేషాలు వేస్తే ఏమవుతుందండి? అసలు ఆ ఛానల్లే నాశనం అయిపోతుంది కంగారు పడకండి. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేసి మహాత్ముల తోలికి రాకుండా ఉంటే బతుకుతారు, లేదా నవరంధ్రాలు ముయ్యబడతాయి. ఇక జీవితంలో వాళ్ళకి రంధ్రం ఉండదు, ఒకటే రంధ్రం, నీరంధ్రం. గురువుగారి మాట అంటే వేళకోణం అనుకోకండి. నా వాక్శుద్ధి ఏమిటో నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఇదేదో బెదిరించడానికి చెప్పటంలా, మన ధర్మం జోలికి వచ్చిన వాళ్ళు ఎవడైనా నశించిపోతాడు. ఈ ధర్మం చాలా గొప్పది, ఈ ధర్మానికి అపూర్వ శక్తి ఉన్నది, ధర్మాన్ని ఆచరించిన వాళ్ళందరినీ రక్షిస్తుంది. ఈ ధర్మం జోలికి వచ్చి మహాత్ముల మీద రవ్వంత అభాండం వేశారా, దానికి తగిన శిక్ష ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తాడు. కాబట్టి ఈ ధ్వని యంత్రాలు ఆ రోజుల్లో కూడా ఉన్నాయన్నమాట. ఆ యంత్రాలు ప్రమాదకరమైనవి కావు. ఇప్పుడు యంత్రాలన్నీ ఈ వైఫై వీటి వల్ల, ఈ సిగ్నల్స్ వచ్చేటటువంటి టవర్స్ వల్ల ప్రజలకు హాని కలిగిస్తున్నాయి. రాత్రిపూట సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని నిద్రపోతే తెల్లారేసరికి ఎక్కువ రోగాలు వస్తాయి, చెవులు దెబ్బతింటాయి, క్యాన్సర్ కూడా వస్తుంది తెలుసా. ఈ సిగ్నల్స్ చాలా డేంజర్, ఆ వైబ్రేషన్స్ మనిషిని నాశనం చేస్తాయి. ఎక్కువ మందికి ఈ మధ్యన పెరాలసిస్, గుండెపోటు ఎందుకు వస్తుందంటే ఎడం చేత్తో సెల్ ఫోన్ ఎక్కువ పట్టుకుని మాట్లాడుతున్నారట, మాట్లాడితే హార్ట్ అటాక్ వస్తుందట. అందుకని కుడి చేత్తో పట్టుకోండి, ఎక్కువసేపు ఎడం చేత్తో పట్టుకోద్దన్నారు. అయినా మన వాళ్ళు 24 గంటలు, రాత్రి లేదు పగలు లేదు, ఎడం చేతిలో పెట్టుకుని వాట్సాప్ చూస్తూనే ఉంటారు. మా పిల్లలకండి భలే వచ్చేసిందండి సెల్ ఫోన్ వాడడం అన్నాం ఈ పిచ్చి తల్లులు. అది సెల్లు కాదు, నీ పిల్లలకి తెచ్చిపెట్టి హెల్లో నువ్వు నరకం ఇస్తున్నావు వాళ్ళకి. చివరికి వాళ్ళకి లైఫ్ నిల్ అయిపోతుంది, అందుకే వాళ్ళు బుర్ర పాడైపోయి అలా గుడ్లు వేసుకుని చూస్తానమాట. బజారుకెళ్ళి ఓ 100 రూపాయలు ఇచ్చి ఏదైనా సరుకు తెమ్మంటే 100 అక్కడ ఇచ్చొస్తాడు, ఏం తేవాలో తెలియదు వాడికి. కనీసం చిల్లర అడగడం చేత కావటంలా. ఏమీ లేనటువంటి ఇంట్లో కూర్చున్న వాళ్ళు చిల్లర లెక్కెట్టేస్తున్నారు, బోల్ డబ్బులు సంపాదిస్తున్నారు. పాతకాలం వాళ్ళు చదువుకొని వాళ్ళు లెక్కెడుతున్నారు, ఇప్పుడు ఈ చదువుకున్న పిల్లలకి లెక్కలు రావు. 2 2s అండి, 2 2s ఎంత అంటావు అని వెంటనే క్యాలిక్యులేటర్ నొక్కి 2 × 2 4 అండోయ్ అంటున్నారన్నమాట. చివరికి 2 × 2 కూడా క్యాలిక్యులేటర్ నొక్కవలసిన దుస్థితి ఎందుకు వస్తుందంటే ఈ సెల్ ఫోన్లే మనుషుల్ని పాడు చేస్తున్నాయి. కాబట్టి ఈ దరిద్రపు యంత్రాల కంటే ఆ రోజుల్లో యంత్రాలు చాలా గొప్పవి, అవి మనుషులకి ప్రమాదం తెచ్చిపెట్టవు. అటువంటి ధ్వనిముద్రిత యంత్రాన్ని మంత్రిగారు పెట్టారు అక్కడ. రాజుగారు ఎవరిని చూసినా గౌరవించేస్తారు, రాజుగారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనది అని ఆ రోజుల్లో మంత్రులు భావించేవారు. ఇప్పుడు గురువుగారు అన్నీ ఇక్కడ వదిలేసిపోతే నా దగ్గర అసిస్టెంట్లుగా ఉన్నవాడు కూడా వదిలేస్తే ఏమైపోతుంది? యంత్రాలు పోతాయి, కళ్ళదోళ్ళు పోతాయి, దుప్పట్లు పోతాయి. వదిలేశారంటారా నాయన అంటే, మీరు వదిలేశారండి, మీరే తెచ్చుకున్నారేమో అనుకున్నానని అంటున్నారు నా అసిస్టెంట్లు. నా అదృష్టం అలాంటి మంత్రుల ఉపయోగం ఉంది. మంత్రి అంటే ఎలా ఉండాలి? రక్షించాలి, ఆయన వెనకుండి రక్షించాలి, ఆయన పనులన్నీ తామే చక్కబెట్టాలి. రైల్వే స్టేషన్కి వెళ్ళాక టికెట్ తెచ్చావా అంటాడు ఒకడు, బ్యాంకుకి పాస్బుక్లు పెట్టుకెళ్ళి కింద పారేస్తాడు ఒకడు. మహానుభావులు, నమః పార్వతీపతే హరహర మహాదేవ, వీళ్ళందరికీ సద్బుద్ధి జ్ఞానము అన్నీ ప్రసాదించుగాక, తెలివితేటలు ప్రసాదించుగాక. ఇంకొకసారి గట్టిగా చెప్పండి, నమః పార్వతీపతే లోకశ్రేయస్సు కోసం అరవాలి ఆ మాత్రం. ఆనాడు శ్రీదర్శనుడికి ముఖరకుడు, అతని బావమరిది పద్మిని యొక్క సోదరుడు మంత్రిగా ఉన్నాడు. ఆవిడ చాలా మేధావి, అందులో జూదంలో దెబ్బతిన్న మేధావి, పేకాట్లో దెబ్బతిన్నవాడు తర్వాత బాగుపడితే వాడంత మేధావి ఎవడు ఉండడండి. ఈ తెలివితేటలు జూదం వాళ్ళకి బాగా ఎక్కువ ఉంటాయట, అందుకే ఈ యంత్రం పెట్టాడు. ఈ సన్యాసులు ఎవరై ఉంటారు ఈ సమయంలో రాజుగారిని దీవించి బొట్టలో వేసుకుని స్పెషల్ రూమ్ పొందుతున్నారంటే వీళ్ళ సంగతి ఏమిటి అని ఈ మిషన్ పెట్టాడు. ఈ యంత్రం వాళ్ళు నిద్రపోయాక రహస్యంగా గదిలో ప్రవేశించి CBCID వాళ్ళు పట్టుకెళ్ళి ఆయనకి ఇవ్వగానే ఆయన ఆన్ చేసి చూసుకున్నాడు. విషయం అర్థమైపోయింది, ఈ వచ్చినావిడ శత్రురాజైన అనంగసేనుడి కూతురు అనంగలతిక, అసలు వాళ్ళ వల్ల ఈ తెగదో వచ్చింది, ఆయన మొన్న వచ్చిన ఆ మధ్యన వచ్చిన యోగినే అనమాట, మారు వేషంలో వచ్చాడనమాట అనుకుని అప్పటికప్పుడే రాజుగారు బావగారు అయిన శ్రీదర్శనుడి దగ్గరికి వెళ్ళాడు. మహారాజా అన్నాడు, రాత్రిపూట బావగారు అని పిలవకూడదు, బావగారు అయితే రాత్రిపూట లేపకూడదట, కానీ రాజుగారిని లేపచ్చు రాజకార్యం కోసం. అందుకని మహారాజా అని తలుపు కొట్టగానే ఏమి మంత్రి అన్నాడు ఆయన కూడా. ఏం బావమరిది వచ్చేవాళ్ళలేదు, ఇద్దరికీ ఔచిత్యం ఉంది కనుక. ఈ యంత్రం వినండి అని వినిపించాడు. అమ్మ, యోగిగారు ఆనాటి యోగిగారేనా నన్ను బెదిరించి వెళ్ళినవాడు, ఈవిడేనా అనంగలతిక, అయ్యి బాబోయ్ మిత్రమా, నా జీవితంలో ఆనాడు కలలో కలుసుకున్న ఆ సుందరిని చూడగలనా అని 3 నెలలుగా తిండి తిప్పలేక అల్లాడిపోతున్నాను. అమ్మవారి అనుగ్రహం వల్ల, అమ్మవారికి గుడి కట్టి పూజ చేసిన వేళా విశేషం వల్ల ఆ సుందరి నాకు లభించింది. తొందరగా తీసుకొచ్చి పెళ్లి చేసుకుందామంటే నీకంత కంగారు. ఓ పక్కనే వాడు యుద్ధానికి వచ్చారు, ఈ టైంలో వాళ్ళేమిటో మనమేమిటో తెలుసుకోకుండా వాళ్ళని తీసుకురావడం ప్రమాదం. నువ్వు ఒక ఉత్తరం రాసి, ఆ ఉత్తరం వాళ్ళకి ఇస్తాను, వాళ్ళని హౌస్ అరెస్ట్ చేద్దాం బయటికి వెళ్లకుండా, తర్వాత సంగతి చూద్దాం అనగానే వెంటనే కొంతమంది భట్లు వెళ్ళిపోయి ఆ రూమ్ చుట్టూ కాపలా కాశారు. అందులో వాళ్ళు బయటికి వెళ్లకుండా, బయట వాళ్ళు లోపలికి వెళ్లకుండా, లోపల వాళ్ళు బయటకు రాకుండా. ఆ తర్వాత శ్రీదర్శనుడు ఒక ఉత్తరం రాసి పంపాడు. దొంగలు 3 మా సత్రంలో చేరారని విన్నాం. ఆ 3 నాయకురాలు ఓ సుందరి అయిన దొంగట. ఆ దొంగ చాలా కాలం క్రితం నా కంకణాలు గొలుసు కొట్టేసిందని విన్నాను. నా గొలుసు కంకణములు తిరిగి నాకు పంపించవలసిందిగా కోరుతున్నాను అని అని ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చదువుకుంది ఆవిడ. అమ్మ బాబోయ్, రాజుగారికి మా సంభాషణ విన్నాడు, అర్థమైపోయింది నేను ఎవరో అనుకుని వెంటనే ఆవిడ, అసలు దొంగ సొమ్ము మీ దగ్గరే ఉంది, నా గాజులు నా గొలుసు పట్టుకుపోయిన ఒక దొంగ మీ నగరంలో ఉన్నాడు, ఆ దొంగని పట్టి నాకు అప్పగిస్తే ఈ దొంగ ఆ దొంగకి వశమవుతుంది అని సమాధానం పెట్టింది. దొంగ దొంగ కలుసుకోవాలంటే గుళ్ళో కలుసుకుంటే బాగుంటుంది, గుళ్ళో దొంగలకి మంచి స్థావరం ఉంటుందని మళ్ళీ వార్త పంపాడు ఆయన. గుళ్ళో దొంగలు ఉంటారని బోర్డు పెడతారు కదా, గుళ్ళో దొంగలు ఉంటారని కాదు, కిరస్థానం పీనుగులు ఉండి గుళ్ళు పడగొడతారని ఈ మధ్యన బోర్డు పెట్టండి, అక్కడ సీసీ కెమెరాలు పెట్టండి. గుళ్ళో అన్యమతస్తులు ఉన్నారు, ఉద్యోగులు ఉద్యోగం చేస్తున్నారు, ఇలాంటి దొంగ పీనుగులు ఎక్కువైపోయారు అని బోర్డు పెట్టండి. తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళగానే ఇక్కడ అన్యమతస్తులు ఉన్నారు, వాళ్ళతో జాగ్రత్త అని బోర్డు పెట్టాలి ఇప్పుడు. ఎందుకంటే అలాంటి దొంగలు ఎక్కువ ఉన్నారు అక్కడ. ఎంతమంది అండి తప్పుడు పీనుగులు మెళ్ళలో వేసుకుని ముక్కలు చెక్క ముక్కలు దరిద్ర ముక్కలు అక్కడ ఉద్యోగం చేయటమా, అక్కడికి వెళ్ళి అన్యమత ప్రచారమా, పరమ పవిత్రమైన శ్రీశైల దేవస్థానంలో ఎవరికి తెలియకుండా అక్కడ దూరమా. పాపం ఈవో గారు ఎంతో యాతనబడి వాళ్ళని పసికట్టి బయటికి గింటేలోకి మళ్ళీ కూడొచ్చి చేరిపోతున్నాడు. ఈ మోసగాళ్ళని పై వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఈవో గారు ఏం చేయగలుగుతారు, జీవోలు ఏం చేస్తాయి, అసలు మన్నెత్తి మీదే ఓ దరిద్రుడు కూర్చుంటే ఇప్పుడు. కాబట్టి ఇందులోంచి మనం బయటపడాలి, పడాలంటే చాలా జాగ్రత్త పడాల్సిందే. కాబట్టి గుళ్ళో కూడా దొంగలు చేరుతూ ఉంటారు. రాజుగారు చమత్కారంగా దొంగలం దొంగలం గుళ్ళోకి చేరదాం అప్పుడు చూసుకుందాం అన్నాడు. అనగానే కొంతమంది భట్లు ఈ ఉత్తరం ఇవ్వగానే, ఈ దొంగలు గుళ్ళోకి రాకుండా బయట కాపలా ఉన్నారు, ఈ కాపలా వాళ్ళ నుంచి ఏం చెయ్యాలి అని మళ్ళీ ఉత్తరం రాసింది ఆవిడ. రాజుగారు చిరునవ్వు నవ్వి కొంతమంది పరిచారికల్ని పంపాడు. ఈ పరిచారికలు అనంగలతికి అనంగలతిక యొక్క స్నేహితురాలికి పన్నీటితో స్నానం చేయించి శుభ్రంగా అలంకరించి పెళ్లి కూతురులాగా, ఆ తర్వాత యోగితో పాటు గుడి దగ్గరికి తీసుకొచ్చారు. ఇక ఆ పూట గుడి కిటకిటలాడిపోయిందట ఊళ్ళో పౌరులతో. రాజుగారు ఎవరో దొంగలను విచారిస్తున్నట్ట అని ఎలా తెలిసిపోయిందో వార్త తెలిసిపోయింది. ప్రజలు కదా, ఎక్కడ ఏం మూల ఏం జరిగినా కనిపెట్టేస్తారండి, మరి ఎలా కనిపెడతారో తెలియదు. ఏదో మా ఇంట్లో రహస్యంగా రేపు పొద్దున పులిహార చేద్దాం అనుకుంటే ఆ తెల్లారేసరికల్లా బయట వాళ్ళు తెలిసిపోతే రేపు పొద్దున గుళ్ళో పులిహార చేస్తున్నారంట కదా గురువుగారు అని నాకే కబుర్లు చెబుతూ ఉంటారు వీళ్ళు. అంటే దీన్ని బట్టి మన ప్రజల్లో ఎవరికో కర్ణపిశాచి ఉండి ఉంటుంది, ఎక్కడ ఏం మూలం జరిగినా తెలుస్తుంది. అందులో మా పేటలో ఉన్న వాళ్ళకి భలే కర్ణపిశాచులు ఉంటాయి, వాళ్ళకి భలే తెలుస్తాయి, నాకు తెలియబోయి నాకు తెలియకపోయినా అక్కడక్కడే ఒక గురువుగారు అదేదో కట్టేశారట ఇదేదో కట్టేశారు. ఇంకా నేను కొనాలి స్థలం, నాకు కొనేవాడికి ఇక్కడ ఉన్న లక్ష్మికి తప్ప ఇంకో 3 వ్యక్తి తెలియదు ఆ స్థలం కొంటున్నావో లేదు. అయినా సరే ఊళ్ళో గురువుగారు కొనేశారట, అక్కడ బిల్డింగ్ కట్టేశారట, అదే శివాలయం కట్టేశారట, ఈలోపు కట్టకపోయినా మీరు ఇక్కడ శివాలయం కట్టేస్తున్నారట, అమ్మ బాబోయ్ మీ ఎదురుగుండా మేము ఉండొచ్చా, శివుడి ఆలయం వల్ల మేము ఏమైనా అయిపోతామా అని వణిగిపోతూ ఒకళ్ళిద్దరు ఫోన్లు మా రాజుకి. నేను ఆశ్చర్యపోయాను, ఇంకా అనౌన్స్మెంట్ లేదు ఏమీ లేదు, ఎలా తెలిసిపోయింది రానని. అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు మహా ఉపాసకులు, మహోపాసకులు కనుక ఆ ఉపాసనా బలం వల్ల చెవిలో కన్నపీసేసి వచ్చి చెప్పింటుంది అని. అది అన్నమాట వార్త యొక్క లక్షణం. ఒకప్పుడు ఒక రాజుగారికి అనుమానం వచ్చింది, నేను ఎక్కడో అంతఃపురంలో రహస్యంగా ఏదో మాట్లాడుకున్నవి బయట ప్రజలకు కూడా తెలిసిపోతున్నాయి, ఎలా తెలిసిపోతున్నాయి మంత్రి గారు అని మంత్రిని అడిగాడు. అప్పుడు మంత్రి గారు నేను చెప్పినట్టు చెయ్యండి అన్నాడు. మర్నాడు రాజుగారు మంత్రి చెప్పినట్టే చేయడానికి సిద్ధపడి పళ్ళు తవ్వుకుంటూ తవ్వుకుంటూ భార్యని పిలిచి, రాణి రాణి, పళ్ళు తవ్వుకుంటూ ఉండగా పళ్ళు తవ్వుకునే పుల్ల పలుదోము పుల్ల, అదే పందుం పుల్ల అంటారే, ఆ పుల్ల కింద పడిపోయింది అన్నాడు. ఈ పుల్ల కింద పడిపోయిందని చెప్పాడు. ఆ తర్వాత పనులు చేసుకున్నాడు, స్నానం చేశాడు. మధ్యాహ్నం 12 గంటలకి సభలోకి వెళ్ళాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చోగానే ఊళ్ళో ఉన్న ప్రజలు పరుగు పరుగున వచ్చి, మహారాజా మీరు బతికే ఉన్నారా, మీరు బతికే ఉన్నారా అన్నారు. అదేమిటి, నేను బతికొండడం ఏమిటి, నేను చావడం ఏమిటి, ఇదేమిటి ఆశ్చర్యం, నేను బతికే ఉన్నానా అనే అనుమానం మీకెందుకు వచ్చింది అన్నాడు రాజు. అప్పుడు వాళ్ళలో ఒకటి తర్వాత ఒకటి లేచి, మహారాజా, పొద్దుట మీరు పళ్ళు తవ్వుకుంటూ ఉంటే మీ నోట్లోంచి పళ్ళు తవ్వుకునే పుల్లలు, ఇనప మొక్కలు, సూదులు, మేకులు, సోలాలు, గాజుబుడ్లు, బాంబులు ఇవన్నీ నోట్లోంచి పడ్డాయట. ఇన్ని మీ నోట్లోంచి బయటకు వస్తే మీరు ఎలా బతుకున్నారు మహారాజా అన్నారు వాళ్ళు. అప్పుడు రాజుగారు వెంటనే ముందు రాణిగారిని పిలిచారు. రాణి, పొద్దున్న నేను నీతో ఏమన్నాను అంటే పళ్ళు తవ్వుకునే పుల్ల కింద పడింది అన్నారండి మీరు అన్నది ఆవిడ. నువ్వెవరికైనా ఈ విషయం చెప్పావంటే నా సేవకురాలు ఉందిగా దాసి, దాని హెడ్ దాసిని పిలిచి, ఏమే రాజుగారు పళ్ళు తవ్వుకుంటూ ఉంటే పందుం పుల్ల నాలిగ బద్ద కింద పడ్డాయి అందట. నాలిగ బద్ద చేర్చింది ఈవిడ, పందుం పుల్లకి పక్కన నాలిగ బద్ద చేరిందనమాట. ఈ దాసి ఇదేం చేసింది, దాని అసిస్టెంట్కి, చూసావా చూసావా, రాజుగారు పళ్ళు తవ్వుకుంటూ ఉంటే నోట్లో పందుం పుల్లతో పాటు నాలిక బద్దతో పాటు పళ్ళు కూడా కట్టుడు పళ్ళు ఊడిపోయాయి అందట. ఇక కట్టుడు పళ్ళు అయిపోయాయి రాజుగారికి. ఇంకెక్కడి నుంచి ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి వెళ్ళడంలో లోపల నుంచి పుల్ల, నాలిక బద్ద, పళ్ళు, ఒకళ్ళు మేకులు, ఒకళ్ళు సూదులు, ఆర్ఆర్పేట నుంచి మా విజయలక్ష్మి గారేమో నోట్లోంచి గుండ్లు, సీసా గుండ్లు అంది, పార్సారథి గారు గుండ్లు కాదు అందులోంచి బాంబు అన్నారు. ఇక ఆ తర్వాత వెనకాతలు వచ్చేటటువంటి ఆదిలక్ష్మేమో బాంబే కాదు, లోపల ఉన్నటువంటి బాంబు నారబాంబు అంది. అది ఒకటి చూసి వచ్చినట్టు, అబ్బే నారబాంబు కాదు పీచు బాంబు అన్నారు విశాలక్ష్మి గారు. ఇలా పేచీలు పేచీలు పెరిగిపోయాయి. చివరికి రాజుగారు నోట్లోంచి నేను వచ్చాయన్నారట. నోట్లోంచి బయటకు వచ్చేయంటే అలా అలా పెరిగిపోతాయి అన్నమాట. అలాగే ఎంత విచిత్రం అండి వార్త. ఈ వార్త ప్రజలకి తెలిసిపోయి అందరూ ఆ గుడి చుట్టూ జరిపోయారట. రాజుగారు నవ్వుకుని, నా ప్రజలకు నా మీద ఎంత అభిమానం అనుకున్నాడు. ఆ తర్వాత యువరాణి గారిని పిలిచి, రాణి, ఏవి నా కంకణాలు అన్నాడు. ఆవిడ, నా గాజులు ఇవ్వండి అంది. ఈ విషయం ఏమిటో తిరిగి ప్రజలు అల్లాడిపోతూ ఉంటే అప్పుడు యోగి గారు లేచి, మహాత్ములారా, కయ్యం అనుకుంటే వియ్యం అయ్యింది, మీ రాజు పరమ శివోపాసకుడు, అంతటి శివభక్తుడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు. ఆ మహాత్ముడి యొక్క పూర్వ శివభక్తి వల్ల అమ్మవారి ఇక్కడికి వచ్చింది అని జరిగిన కథ అంతా చెప్పి, ఈ అనంగలతిక మీ మీదకి యుద్ధానికి వచ్చిన అనంగసేనుడనే లవంగద్వీపపు మహారాజు గారి కూతురు, ఆవిడ పూజించుకునే విగ్రహాన్ని దొంగలు ఒక వర్తకుడికి అమ్మితే ఆ వర్తకుడు మీ రాజుగారికి ఇచ్చాడు, రాజుగారు గుడి కట్టాడు. ఆ విగ్రహం తిరిగి తనకు కావాలని అమ్మాయి పేచీ చేస్తే వాళ్ళ నాన్నగారు 15 లక్షలకి పైబడినటువంటి సైన్యంతో ఇక్కడ యుద్ధానికి వచ్చాడు. తీరా వచ్చి చూస్తే కల్లో తనకి కనపడిన ఆయన ఈయనేనని ఆవిడ కనిపెట్టింది. చూచారా అమ్మవారి లీలలు, దంపతుల్ని ఇలా కలిపింది. శివుణ్ణి పూజిస్తే అమ్మ సంతోషించి అక్కడ చేరుతుంది, అమ్మ అయ్యా చేరితే అక్కడ కళ్యాణాలు, శుభాలు జరుగుతాయి. మీరు చూడండి, మన కళ్ళు గుళ్ళోనే చూడండి, నిరంతరం కళ్యాణాలు జరిగాయి ఇక్కడ. ఈ మధ్యన 17 సప్తాహాలు 18 సప్తాహాలు అయ్యాయి కదా, ఆ సప్తాహాల్లో ఇంచుమించు 10 సప్తాహాల్లో మా అన్నపూర్ణ పేరేమిటో మర్చిపోతున్నాను. ఆ పాప పేరేమిటయ్యా పెళ్లి చేసుకుని, హేమ, కళ్యాణాల్లో పాల్గొంది. ఇదిగో నిన్న 7వ తారీఖున రాత్రి అన్నవరంలో అమ్మాయికి బంగారం లాంటి కళ్యాణం, మంచి భర్త దొరికి కళ్యాణం అయిపోయింది. ఇక్కడికి వచ్చి భగవతి కళ్యాణాలు చేసుకున్న వాళ్ళలో ఎక్కువ మందికి కళ్యాణాలు అయ్యాయి. పెళ్ళి అయిపోయిన వాళ్ళకి సంతానం కలిగింది, మరికొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. జీవితంలో ఎందుకు పనికిరాం అనుకున్న వాళ్ళు ఆనందంతో వెళ్ళారు. నమ్మి భక్తితో ఈ కాలంలో, ఈ కాస్త కాలంలో, ఈ షార్ట్ పీరియడ్లోనే, ఈ 7-8 నెలల కాలంలోనే ఇంతమంది ఇన్ని శుభాలు పొందారు. భగవంతుడి భక్తితో పూజిస్తే ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో తీస్తాడు. పెళ్ళి కాలేదని ఏడుస్తుంటే పెళ్ళి అవుతుంది. నాకు ఇంకా ఆశ్చర్యం తెలిసిన, మొన్నే వచ్చాడు ఒక అతను ఆ మధ్యన, ఒక 3 నెలల క్రితం ఎంతో, నా ఉద్దేశం ప్రకారం అక్టోబర్లో వచ్చి ఉంటాడు, శరత్కాలంలో అనుకుంటాను, 40 ఏళ్ళు. ఆ అబ్బాయికి కళ్యాణం కుదిరిందండి, 40 ఏళ్ళు, ముదురు పెళ్లి కొడుక్కే పెళ్లి కుదిరింది. సరిగ్గా 40 ఏళ్లకు ఒక ఏడాది తక్కువగా ఉన్న అమ్మాయే దొరికింది అతనికి. భగవంతుని అనుగ్రహం అలా ఉంటుంది. ఈ మధ్యనే హైదరాబాద్లో మరొక శిష్యుడు ఇల్లు కూడా కట్టుకుని గృహప్రవేశం చేసుకున్నాడు. అలా వచ్చాడు, దర్శనం చేసుకున్నాడు, గృహప్రవేశం అయిపోయింది, చకచకచక అయిపోయాయి. కాబట్టి భక్తితో పట్టుకుంటే శుభాలు కలుగుతాయి. అందువల్ల ఈ రాజుగారికి రాణిగారికి సంధానం భగవంతుడు అలా కుదిర్చాడు. మీ భక్తులు కూడా అదృష్టవంతులు. ఇటువంటి ఆలయం క్షేత్రం ఏర్పడింది. రాజు మహాత్ముడు ఎంతో పూర్వం ఉన్న మొదటి రాణి పద్మిని గొప్పది, ఇప్పుడు కాబోయే రాణి అనంగలతిగా గొప్పది అనేలోపు నగరం యొక్క పొలిమేరల్లో గందరగోళం ఏర్పడింది. ఏమిటా గందరగోళం అన్నాడు రాజుగారు. మా అనంగ లతిక యొక్క తండ్రి అనంగసేన మహారాజు గారు తొందరపడి 15,000 మంది ఆశ్చక దళాన్ని పంపేట. 15,000 మంది గుర్రపు రౌతులు ఈటులు కత్తులతో వచ్చి మన కాపలా వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. యుద్ధం తీవ్రంగా పరిణమిస్తోంది, ఏం జరుగుతుందో తెలియదన్నారు వాళ్ళు. అనగానే యోగి, మీరందరూ ఇక్కడే ఉండండి, మా రాజుగారికి ఏదో కంగారు వచ్చినట్టుంది, అందుకే ముందుకే ఆశ్చక దళాన్ని పంపాడు, గుర్రపు రౌతులను పంపాడు, ఈ యుద్ధాన్ని నేను ఆపుతాను అని గుర్రం తీసుకుని ఒక 5-6 భటులను వెంట పెట్టుకుని పరుగు పరుగున తమ రాజుగారి ఆశ్చక దళము ఈ శ్రీదర్శనుడి యొక్క కాపలా భటులు యుద్ధం చేస్తున్న చోటుకు వచ్చాడు. అప్పటికి యుద్ధం భీకరమైపోయింది, కొంతమంది సైనికులు చచ్చిపోయారు కూడా. ఇటు రాజుగారి బలం యుద్ధం చేస్తోంది, అటు అనంగలతిక యొక్క ఆశ్చక దళము ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో యోగి ఆగండి ఆగండి అని అరుచుకుంటూ వచ్చాడు. యోగిని చూడగానే ఇరుపక్షాల వాళ్ళు యుద్ధం ఆపారు. ఆ ఆశ్చక దళాల నాయకుడు యోగిని చూడగానే 2 చేతులు జోడించి, మహాత్మా మీరు బయటే ఉన్నారా అన్నాడు. నేను బయట ఉండగా ఎక్కడున్నాను అంటే, ఇప్పుడే మాకు ఒక గూఢచారి ద్వారా ఒక వార్త తెలిసిందండి, రాత్రి మీరు ఇక్కడ ఒక సత్రంలో ఉన్నట్టు, మిమ్మల్ని ఇక్కడ ఉన్న రాజుగారు రాణితో పాటు యువరాణితో పాటు బంధించినట్టు మేము విన్నాం. అంటే వీళ్ళ సిబిసిఐడి వాళ్ళకుంది, అనంగలతికి వాళ్ళని చెరసాలలో పెట్టినట్టుగా అనుకున్నట్టు వాళ్ళు. ఈ రాజుగారు ఎటు వెళ్లకుండా కాపలవాళ్ళని పెట్టడం, ఈ సంవాదం ఎంత పూర్తిగా తెలియదుగా, ఏదో కాపలవాళ్ళు అక్కడ ఉన్నారు, ఆవిడ్ని బంధించి రాజుగారు గుళ్ళోకి పట్టుకుపోయారు అనుకున్నారట వాళ్ళు. అమ్మ బాబోయ్, మా గురువుగారు మా అమ్మాయి చెలికెత్తే ముగ్గురిని శ్రీదర్శనుడు బంధించాడు అని రాజుగారు కంగారు పడి, తాను మిగతా సైనికుల్ని తీసుకొచ్చేలోపు వేగముగా ప్రయాణము చేసేటటువంటి ఆశ్చక దళాన్ని పంపాడు. గుర్రాలెక్కి వేగంగా వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళని పంపాడనమాట. ఆ ఆశ్చక దళ నాయకుడు ఈ విషయం యోగికి చెప్పి, మేము అందుకే యుద్ధానికి వచ్చామండి, అయితే మిమ్మల్ని మా యువరాణి గారిని ఈ శ్రీదర్శన మహారాజు గారు చెరసాల్లో పెట్టలేదా, మేము విన్న వార్త అబద్ధమా అంటే, మీరు విన్న దాంట్లో కొంత సత్యం కొంత అసత్యం ఉంది, తర్వాత ఆ విషయం చెబుతాను. ప్రస్తుతం మనం 1000 వారం, ఓ శ్రీదర్శన భటులారా మీరు యుద్ధం ఆపండి, మీరు యుద్ధం ఆపండి, ఎక్కడ రాజుగారు, రాజుగారిని తీసుకురండి, ఆయనతో మాట్లాడతానన్నాడు ఈయన. ఇలా మాట్లాడేలోపే గంటన్నర కాలానికి రథాల మీద రాజుగారు కూడా వచ్చేశారు. వెంటనే యోగి గారు ఆయన దగ్గరికి వెళ్ళి, మహారాజా మీరెంత అదృష్టవంతులు, యుద్ధానికని వచ్చారు కానీ యుద్ధం చేయవలసిన అవసరం లేకుండానే కార్యక్రమం మరొక రకంగా మారిపోయింది అని జరిగిందంతా చెప్పి, మీకు కాబోయే అల్లుడు ఈయనేనండి, మీ అమ్మాయి కల్లోకి వచ్చి ఆ అమ్మాయిని వివాహం చేసుకుని చెట్టబట్టినటువంటి ఇతని కోసమే నీ కుమార్తె అనంగలతిక ఏళ్ల తరబడి నెలల తరబడి దుఃఖం చెందుతోంది అనగానే రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఏమి విచిత్రం ఇది, యోగి గారు ఇది నిజమేనా, లేక ఇక్కడికి వచ్చాక మీరు ఏమన్నా తినకూడదు తిన్నారా అన్నాడు ఆయన కూడా. మీకేమన్నా మతిపోయిందంటే, మతిపోలేదు గతిపోలేదు రండి రాజా. శ్రీదర్శనుడు లాంటి పురుషులు చాలా అరుదుగా దొరుకుతారు. శ్రీదర్శనుడు మహాత్ముడు, విప్రోత్తముడు, ఉపాసకుడు, క్షత్రియులకు ఉండవలసిన లక్షణాలు ఉన్నవాడు, ధర్మం ఉన్నవాడు, అటువంటి వాడు అల్లుడుగా దొరకడం అదృష్టం అన్నాడు ఆయన. క్షణాల్లో యుద్ధం ఏమైపోయింది, కయ్యం కాస్త వియ్యంగా మారిపోయింది. ఇంకేముంది, శ్రీదర్శనుడికి స్వాగతం ఆయన పలికాడు, రండి మామగారు అని ఈయన స్వాగతం పలికాడు. ఈ శ్రీదర్శనుడి మీద యుద్ధానికి అనంగసేనుడికి సాయానికి వచ్చిన మహారాజులు ఉన్నారుగా, వాళ్ళందరికీ మంచి మంచి విడుదలు ఏర్పాటు చేయబడ్డాయి, భటులందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి, నిమిషాల మీద అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. శుభముహూర్తంలో అమ్మవారి సన్నిధానంలో అనంగలతికకి శ్రీదర్శనుడికి మహావైభవంగా కల్యాణం జరిగింది. 5 రోజుల పెళ్లి జరిగిందిట. అయినా రాజుగారి పెళ్ళి అంటే ఒకరోజు ఒక పూటలు అవుతుందా, మనమా పుట్టుక్కుని అన్నవరం వెళ్ళి అలా నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టుకుని తాళి కట్టేసి పరిగెత్తుకు వచ్చేయడానికి. 5 రోజుల కళ్యాణంలో మహోత్సవాలు జరిగాయి. అనంగలతిక, ఈ మొదటి భార్య పద్మిని, ఇద్దరూ సంగీత విద్వాంసురాళ్ళు, వాళ్ళు కూడా పెళ్లిలో కాసేపు కచేరీ వాయించారు. శ్రీదర్శనుడు గంధర్వ గాయకుడు, ఆయన శివుడి మీద గీతాలు పాడాడు, పాటలు పాడాడు, మంచి భోజనాలకి చెప్పేక్కర్ల. ఈ విధంగా అపూర్వ రీతిలో కళ్యాణం జరిగింది. ఇప్పుడు విచిత్రం చెప్పమంటారా, శ్రీదర్శనుడికి రాజ్యమిచ్చి అడవికి వెళ్ళిపోయినటువంటి ధారానగరం రాజుగారు సంతానం లేనివాడే. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన భార్య అనంగలతిక తండ్రి, ఆయనకి కూతురు ఒక్కతి తప్ప కొడుకులు లేరు. కాబట్టి ఆ రాజ్యం, ఈ రాజ్యం మహాసువిశాల సామ్రాజ్యం వచ్చింది. ఏకఛత్రాధిపత్యంగా ఈ మహాసామ్రాజ్యానికి శ్రీదర్శనుడు ఒక్కడే రాజైపోయాట. కాలం కలిసి వస్తే అలా ఉంటాయండి. భగవంతుడి అనుగ్రహం ఉంటే అలా సంపదల మీద సంపదలు వచ్చి పడిపోతూ ఉంటాయి. అది శివుడి యొక్క అనుగ్రహం అంటే. ఈశ్వరుణ్ణి ఆయన విభూతితో పూజించాడు. ఈ ఐశ్వర్యం శ్రీదర్శనుడికి రావడం వెనకాల ఓ పూర్వజన్మ సుకృతం ఒకటి ఉంది. శ్రీదర్శనుడు చిన్నప్పుడు అగ్నిహోత్రం దగ్గర దొరికాడని చెప్పాం కదా మీకు. ఆయన 8 మొదలుకొని 12 వచ్చే వరకు 4 రోజు విభూతితో అభిషేకం చేశాడు. శివుడికి భస్మాభిషేకం చేశాడు. భస్మం చాలా గొప్పది. విభూతికి ఐశ్వర్యము అని పేరు. అంటే పదవులు ఇచ్చేటటువంటిది. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఐశ్వర్యం. అంటే ఈశ్వరస్య భావ, ఈశ్వరుని యొక్క లక్షణము. ఈశ్వరుడు అంటే అర్థమేమిటి? ఈశ్వరుడు అంటే అధిపతి. ఈశ్వరుడి యొక్క లక్షణం ఆధిపత్యం, అంటే ప్రభుత్వం. అందుకే శివుణ్ణి పూజిస్తే పదవి వస్తుందండోయ్. శివుణ్ణి పూజించామంటే పదవులు వచ్చి తీరుతాయి. భక్తితో పూజిస్తే మంచి పదవులు వచ్చి తీరతాయి. అనేక సంపదలు రావాలంటే నిత్యం భస్మంతో అభిషేకం చెయ్యాలి. మానవ కథలో నేను భస్మ మహిమ అని 7వ కథ రాశాను. ఆ 7వ కథ భస్మ మహిమ. ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఒక దరిద్రుడు ఉన్నాడు. వాడు ఎంత కష్టపడినా, ఎన్ని కూలి పనులు చేసినా వాడికి ఒక రూపాయి వచ్చేది కాదు. వాడు నానా పనులు చేశాడు. సిమెంట్ ఇటుకలు చేశాడు, పొగాకుతో చుట్టలు చుట్టాడు, బీడీలు కట్టాడు, వ్యవసాయ కూలీగా పనిచేశాడు. అందులో చాలా అద్భుతంగా రాశాం ఆ కథలో. నానా కష్టాలు పడ్డాడు, దారిద్ర్యం అనుభవించాడు. ఎవరో చెప్పారు శివాలయంలో శివుణ్ణి పూజిస్తే సంపదలు వస్తాయని. అందుకని వీడు రోజు పురమందున్న శివాలయమున్న శివున్ పూజించే నైదేండులలు ఆతురుడై ఎందున్ వానికి ఆదాయమెక్కరనిన్ దక్కని కారణంబునను. 5 శివుణ్ణి పూజిస్తే భక్తితో నీకు సంపద వస్తుంది అని ఎవరో చెప్పారు. అందుకని రోజు గుళ్ళోకి వచ్చి ఒక 5 పాటు ఊళ్ళో ఉన్నటువంటి శివాలయంలో శివుణ్ణి పూజించాడు. కానీ 1 రూపాయి రాలేదు వాడికి. ఎంత ప్రయత్నించినా సంపదలు రాలేదు. ఎవరో చెప్పారు శివుణ్ణి పూజిస్తే డబ్బు వస్తుంది అనుకున్నాను, రాలేదు అని ఒళ్ళు మండిపోయి శివుణ్ణి కూడా తిట్టించేవాడు. పేదకును మర్యాదలు మదిందోచునే. పేదరికంలో ఉన్నప్పుడు మర్యాదలు ఉండవు. రామదాసుని జైల్లో బారేశారు. దాంతో ఒళ్ళు మండిపోయి ఎవడబ్బా సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్ర అని రాముడి మీదే పాటలు రాశాడు, తిట్టాడు. కష్టాలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు దేవుణ్ణి అలా దెప్పుతారు. ఇంతకీ వీడి బాధ ఏమిటంటే పూజించేటప్పుడు వీడికి శివుడి మీద దృష్టి ఉండేది కదట. శివుడిని పూజిస్తే డబ్బు వస్తుంది. వస్తుందా? ఏమో వస్తుందేమో. వస్తుందా? వస్తుందేమో. ఇలా వస్తుందా రాదా అంటూ పాపం డైలమ్మాలో పడి సంశయాత్మకుడే పూజించడం వల్ల 5 ఫలితం రాలేదు. అలా కాకుండా ఈశ్వరుడి మీద నేను పోసే విభూతి, ఈశ్వరుడి మీద నేను వేసే పత్రి వల్ల నాకు సంపదలు వస్తాయని దృఢముగా నమ్మి ఉంటే నిమిషమాత్రంలో అతనికి సంపద వచ్చేది. అందువల్ల ఇతనికి ఫలితం దక్కలేదు. దాంతో ఒళ్ళు మండేది. ఒళ్ళు మండినా శివుణ్ణి వదలలేకపోయేవాడు. శివుణ్ణి పూజించడం మానడు, అలాగని పూజించలేడు. కోపం, చికాకు, దానితో డబ్బున్న వాళ్ళని తిట్టడం చేసేవాడు. ఇలా ఉండగా ఆ ఊళ్ళోకి ఒక సన్యాసి వచ్చాడు. ఆయన పరమ పౌరాణికుడు, శివపురాణం చెప్పేవాడు ఆయన. ఆ మహాత్ముడు పురాణము చెప్పాక ఏ ఇంటికి వెడితే ఆ ఇంట్లో వాళ్ళకి సంపదలు వస్తున్నాయి అని ఒక పుకారు పుట్టింది. వెంటనే వీడు కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి నా ఇంటికి రండి అన్నట్ట. చాలామంది వాళ్ళ ఇళ్ళకి రమ్మని పిలిచేవారు ఆయన్ని. కానీ ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి ఆయన వెళ్ళేవాడు కాదు. పిలిస్తే వెళ్ళిపోతారు. ఎట్టి ఎక్కడికి పెడితే అక్కడికి. అవతలవాడికి యోగం ఉంటే ఆయన పెడతాడు. ఆయన పెడితే వాళ్ళు బాగుపడతారు. ఎవరు పిలిచినా వెళ్ళేవాడు కాదు. ఒకవేళ ఆయన తనంత తాను ఏ ఇంటికి వెడితే ఆ ఇంట్లో వాళ్ళకి సంపదలు వస్తున్నాయి. అందుకని ఈ పేదవాడు 5 శివుణ్ణి పూజించాను, సంపదలు రాలేదు, కనీసం ఈయన వస్తే అయినా మన ఇంట్లో అడుగు పెడితేనైనా సంపదలు వస్తాయేమో అని అనుకుని ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని దారిద్ర్యంతో నానా యాత్ర పడిపోతున్నానండి, ఒక్కసారి మా ఇంట్లో అడుగు పెట్టండి, నన్ను అనుగ్రహించండి అన్నాడు. ఎందుకు అతన్ని చూస్తే యోగికి జాలి కలిగింది. సరేలే అన్నాడు. అతని వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇల్లు ఒక తాటాకు పాక గుడిసె, ఒక్కే గది అంతా కలిపి. దరిద్రపు గుడిసెది. ఆ గుడిసెలో ఈయన కుడికాయలు పెట్టాడో లేదో నిమిష మాత్రంలో గుడిసె మాయమైపోయి అద్భుతమైన భవనం వచ్చేసింది. సకల సంపదలు వచ్చి పడిపోయాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎలా వచ్చిందండి వీడికి సంపద అన్నారు. అప్పుడు ఆయన చెప్పాడు, ఇది భస్మ మహిమ, ఇది భస్మము యొక్క మహిమ. ఈ దరిద్రుడు నన్ను బతిమాలి వాడింటికి తీసుకొచ్చాడు. ఆ ఇల్లు చూడగానే నా మనస్సు కరిగిపోయింది. నేను ఎక్కడికి వెళ్ళినా నా నుదుట విభూతి ధరిస్తాను, నా ఒళ్ళంతా విభూతే ఉంటుంది. నుదుట, భుజాల మీద, పొట్ట మీద అంతటా విభూతి ధరించి వాడింట్లోకి అడుగుపెట్టి వాడి దరిద్రాన్ని చూడగానే, అర్రెరే ఎంత కష్టపడుతున్నాడా వీడు, వీడి ఇల్లు ఎంత దరిద్రంగా ఉందా అని ఇలా తల ఊపాను. ఉదిలమగుచు కంపమందెనో యతి వర్య, అప్పుడు నా శరీరం కంపించింది. నా నుదుట ఉన్న విభూతి రాలి వాడింట్లో పడింది. ఒళ్ళు కదలడంతో ఏమైపోయింది, నుదుట ఉన్న భస్మం రాలి కింద పడింది. నా నుదుట ఉన్న భస్మం వాడింట్లో పడగానే ఆ భస్మ మహిమతో గుడిసె కాస్త మహత్తరమైన భవనంగా మారిపోయింది. అంటే అతడు ఎంత ఉపాసకుడో ఆలోచించండి. భక్తితో శివుణ్ణి ఉపాసించి ఓం త్ర్యంబకం విజామి హే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ మృక్షీయమామృతాత్ అనుకుంటూ ఆ భస్మం ధరించగానే ఆ భస్మ ప్రభావంతో ఇల్లు భవనమైపోయింది, సంపదలు వచ్చాయి. ఇది భస్మం యొక్క మహిమ అని చెబుతాడు. చాలా గొప్ప కథ. మానవ కథ కొనుక్కోండి, ఓ పుస్తకం 7వ కథ చదవండి, చదివితే మీకు యోగం పడుతుంది. మానవ కథ ఇంట్లో ఉంటేనే సంపదలు వచ్చి పడతాయి. సకల సంపదలు ఇచ్చే అపూర్వమైనటువంటి కథది. కాబట్టి ఎందుకు చెప్తానంటే భస్మమునకు అంత శక్తి ఉంది. అటువంటి భస్మంతో ఈ శ్రీధరశరుడు శివుణ్ణి 4 ఏళ్ళు పూజించాడు, 8వ ఏట నుంచి 12 వరకు. ఆ ప్రభావం వల్లే అతనికి రాజ్యం వచ్చింది. 2 రాజ్యాలు వచ్చాయి. 2 భార్యలు వచ్చారు, శ్రీదేవి భూదేవిలాగా. ఈయన విష్ణువులా శోభిల్లాడు. కయ్యానికి వచ్చిన వాళ్ళు వియ్యం చేసుకున్నారు, బేతాళ్ళుండి వశం చేసుకున్నాడు, యక్షిణి ఇచ్చిన ఖడ్గం పొందాడు. ఇంకేముంది, ప్రజల్ని ధర్మబద్ధంగా పాలించాడు. ఇక్కడ 2 రోజులుండి రాజుగారు తన దారిన తాను వెళ్ళిపోయాడు. నా తదనంతరం రాజ్యం నీదే అన్నాడు. మామగారిని పంపేసి ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు. కొంతకాలానికి మామగారి తర్వాత రాజ్యం కూడా ఇతనికి వచ్చేసింది. ఆయన శరీరం విడిచాక ముఖరకుణ్ణి మంత్రిగా చేసుకుని ఈ అఖండ సామ్రాజ్యాన్ని పాలించాడు. కానీ ఒక్కనాడు కూడా శివభక్తి విడిచిపెట్టలేదండోయ్. సంపదలు వచ్చాక చాలామంది భక్తి విడిచిపెడతారు. డబ్బు రానికతం దేవుడు, డబ్బు వచ్చాక వీడే గొప్ప జీవుడు. మనం చూస్తున్నాగా ఎమ్మెల్యేలుగా పోటీలు చేసే ముందు గురుగారు ఆయన వస్తారు, ప్రదక్షిణ చేస్తారు, ఆశీర్వచనం పొందుతారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు అయ్యాకోనో లేక మినిస్టర్లు అయ్యాకోనో ఇంకా తర్వాత మళ్ళీ గుడే మమ్మల్ని మించిన వాళ్ళు లేరు. నేను ఇద్దరిని చూశాను మహానుభావుల్ని. భగవంతుడు వాళ్ళకి తగిన గుణపాఠం అందుకే చెబుతాడు. ముందు ఉన్న భక్తి ఒక్కసారి పదవిలోకి వెళ్ళాక ఎందుకు పోతుందండి, పోయే కాలం అంటారు దాన్ని అనమాట. పోయే కాలం వచ్చినప్పుడు భగవంతుడు, గురువులు, దేవతలు ఎవరూ కనపడరు. ఇంకా తర్వాత వాళ్ళకి ఎంత అహంకారం అనుకుంటున్నారు. అహంకారానికి తగిన పాఠం భగవంతుడు ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు. అయినా గుణపాఠం నేర్చుకోరు వాళ్ళు. జ్ఞానులకి అజ్ఞానులకి తేడాది. ఇప్పుడు కర్నూలులో డాక్టర్ గారు ఉన్నారు, వేణుగోపాల్ గారు. డాక్టర్ వేణుగోపాల్ గారు అంటే కరివన సత్రానికి, అఖిల భారతీయ కరివన సత్రానికి సెక్రటరీ. ఎటువంటి డాక్టర్ అండి ఆయన, పేరు తలుచుకోకుండా ఒక్కడుండడు ఆ చుట్టుపక్కల. ఎంతోమందికి ప్రాణదానం చేశారు, ఎంతోమందికి వైద్యం చేశారు ఆయన. ఆయన పేషెంట్లు ఆయన పొగట్టు నేను కళ్ళారా చూశాను. అంత గొప్ప డాక్టర్ గారు, ఐశ్వర్యవంతుడు, ఆయన భార్య డాక్టర్ గారు, ఆవిడ ఐశ్వర్యవంతురాలు. ఇంత పదవి, ఇంత సత్రానికి ఆయన సెక్రటరీ, కానీ ఎంతో వినయంగా కింద కూర్చుని పురాణం వింటారు ఆయన. అది జ్ఞానం అంటే. డబ్బు ఉండి, కీర్తి ఉండి, వైద్యం అనే ఒక శాస్త్రం చేతిలో ఉండి, అనేక కోట్లు ఆస్తి కలిగినటువంటి సత్రానికి ఆయన సెక్రటరీగా ఉండి, గురువుగారు వస్తే పురాణం కింద కూర్చుని ఉంటారు. ఆయన ఇంటికి వెడితే భోజనం పెట్టేటప్పుడు కింద కూర్చునే ఆ దంపతులు ఇద్దరు భోజనం పెట్టారు. ఒక్కనాడు కుర్చీలో కూర్చోలేదు తెలుసా. మొన్నే నాతో పాటు కొంతమంది వచ్చారు కర్నూలు. వచ్చినప్పుడు ఆ డాక్టర్ గారు చూసి ఇంత సింపుల్గా ఉంటారా డాక్టర్ గారు అనుకున్నారు. ఆశ్చర్యం కలుగుతుంది వాళ్ళని చూస్తే అనమాట. జ్ఞానులు ఎప్పుడు అలాగే ఉంటారండి. గొప్ప గొప్ప వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. సంపదలు కలిగిన వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. ఇప్పుడు చింతా విశ్వేశ్వరరావు గారు ఉన్నారు, నవయోగ కన్స్ట్రక్షన్. అసలు ఆయన లెవెల్ ఏమిటి అంటే, ఐశ్వర్య రీత్యా కానీ ఆయన వ్యాపార రీత్యా కానీ ఆ మనిషి ఇంత సింపుల్గా కింద కూర్చుని విన్నారు పురాణం. నా పేరు ఎత్తద్దు అని అంటారు, కానీ మంచి వాళ్ళ పేరు పొగడకుండా నేను ఉండలేను. ఏమనుకున్నా సరే ఆశీర్వచనం అనుకోండి. ఆయనకి కాళహస్తులు అంత గొప్ప గోపురం కట్టి ఆయన కింద కూర్చుని పురాణం విన్నారు. నేను ఆ రోజున మరుచరిత్ర చెబుతూ ఉంటే అలా చంటిపిల్లాళ్ళ విన్నాడు ఆయన. వాళ్ళకి భగవంతుడు సంపద ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. నేను చాలామంది గొప్పవాళ్ళని చూశాను. గొప్పవాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. ఈ మధ్యవల రకం వాళ్ళు ఉంటారే, మిడిమిడి వాళ్ళు వాళ్ళే. అందుకే భగవంతుడు టప్మన పట్టుకెళ్ళి ఎముకలు కూడా లేకుండా చేస్తాడు. జ్ఞానం వినయాన్ని పెంచుతుంది. జ్ఞానం వల్ల అంతకంతకీ పెద్దల మీద భక్తి, దైవభక్తిని పెంచుతుంది. దానివల్ల జీవితంలో కష్టం రాదు, వస్తే తట్టుకునే శక్తి వస్తుంది. శ్రీదర్శనుడు అంతకంతకీ వినయంగా శివుణ్ణి పూజిస్తూ, శివభక్తుల్ని పూజిస్తూ తన భార్యలిద్దరితో సుఖంగా గడిపాడు. ఇద్దరికీ ఇద్దరు కొడుకులు పుట్టారు. ఆ ఇద్దరు కొడుకులకి విద్యాభ్యాసాలు బాగా చేయించాడు. క్రమంగా ఆయన కూడా ఇంచుమించు ఒక 50 ఏళ్ల వయస్సు దాటినవాడయ్యాడు. కొంత రాజ్యం భాగం పద్మినీ పుత్రుడికి, సగం రాజ్యం అనంగలతిగా పుత్రుడికి ఇచ్చి రాజ్యాన్ని 2 భాగాలు చేశాడు ఆయన. ఆ ఇద్దరిని యువరాజులను చేశాడు, ఇంకా పూర్తిగా రాజులను చేయలేదు. ముందు యువరాజు పట్టాభిషేకం చేశాడు. ఆ తర్వాత ఒకనాడు కొలువులో కూర్చున్నాడు. ఎడమవైపున పద్మిని, కుడివైపున అనంగలతిగా కూర్చున్నారు. వాళ్లతో కూర్చుని ప్రజలకి యోగక్షేమాలు విచారిస్తూ, ఎవరికైనా కష్టాలు వస్తే ప్రజల యొక్క కష్టాలు తీరుస్తూ మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఒక సన్యాసి వచ్చాడు. ఎర్రగా ఉన్నాడు, కళ్ళు కూడా ఎర్రగా చింతనిప్పుల్లో ఉన్నాయి. ఆయన వచ్చి రావడంతో అట్టహాసముఖి అని పలికాడు. ఇంతే, అట్టహాసముఖి అన్నాడు. అనగానే ఒక్కసారి అప్పటిదాకా ఈయన పక్కన కూర్చున్న పద్మిని అనంగలతిగా భోరు అని ఏడవడం మొదలుపెట్టారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. చూస్తూ ఉండగా కింద పడి ఇద్దరు చచ్చిపోయారు, క్షణాల్లో చచ్చిపోయారు. వెంటనే ఎదురుగుండా ఉన్నటువంటి సన్యాసి మాయమైపోయాడు. ఒక్కసారి శ్రీదర్శనుడు గుండెలు బాదుకుని ఏడవడం మొదలెట్టాడు. ఎవడి సన్యాసి క్షణంలో మాయమైపోయాడు? వాడేదో అట్టహాసముఖి అంటే ఈ ఇద్దరు కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చి నిమిషంలో చచ్చిపోయారేమిటి అని పరమ దుఃఖం పొందాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వైద్యులు వచ్చి వాళ్ళు చచ్చిపోయారండి, వాళ్ళు బతకరండి అనగా, అప్పుడు ముఖరకుణ్ణి పిలిచి, ఇంక నేను జీవించలేను, అయినా పురుషుణ్ణి రాజుని గనక ఆత్మహత్య చేసుకోకూడదు, ఈ ఇద్దరికీ దహన సంస్కారాలు చేసేసి నేను అడవికి వెళ్ళి అమ్మవారికి ఆఖరిసారిగా ఒకసారి అయ్యవారికి నమస్కారం చేసుకుని అడవిలో తపస్సు చేసుకుని శరీరం విడిచిపెడతాను, ఉపవాసంతో శరీరం విడిచిపెడతాను అని పలికి ముఖరక ఈ పిల్లలిద్దరూ ఇంకా యువరాజులు, చిన్నపిల్లలు, వాళ్ళని జాగ్రత్తగా తీర్చిదిద్దు, మహాపరిపాలకులను ఉత్తముల్ని చెయ్యి అనగా, మహారాజా, ఇప్పటికే ఇద్దరు చెల్లెళ్ళు పోయారని నేను ఏడుస్తున్నాను, ఆ సమయంలో నువ్వు కూడా రాజ్యం వదిలేస్తావంటే వాళ్ళతోటే నేను ఎప్పుడో చచ్చిపోయినట్టే అయిపోయాను, ఆ భార్యలు పోయాక ఇంక నేను బ్రతికినా చచ్చిన వాడితో సమానం. భగవంతుడు నా పూజకి మెచ్చుకున్నాడు, 50 ఏళ్ల వయస్సు వరకు సంపదలు ఇచ్చాడు, ఇక ఈ తర్వాత సంపదలు నా దగ్గర నుంచి తీసుకుని నన్ను వైరాగ్య సంపన్నుడిని చేయాలనుకున్నాడు. సంపద కంటే వైరాగ్య సంపద గొప్పదేమో, అందుకే వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను అని ఎవరెంత చెప్పినా వినిపించుకోకుండా ముఖరకుడి మీద పిల్లల బాధ్యత పెట్టి పౌరులకి రామరామ చెప్పి శివపార్వతులకి నమస్కారం చేసి ఇటు అయ్యవారికి పూజ చేశాడు, ఆఖరిసారిగా అమ్మవారికి పూజ చేశాడు. ఒకే కారణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి మట్టితో తయారు చేసిన ఒక శివలింగం పెట్టుకున్నాడు. దానికి పార్థివలింగం అని పేరు అన్నమాట. పృథివ్యా ఇదం పార్థివం, మట్టితో చేయబడిన లింగం గనక దానికి పార్థివలింగం అని పేరు. ఆ లింగాన్ని చేసి భక్తితో పూజించాడు. అద్వితీయో మహేశానః పరబ్రహ్మ సదాశివః యత్తత్వం న విదుర్వేద విష్ణువాదీనాంచకాకథ. మహేశ్వరుడు సాటి లేనివాడు, ఆయనే పరబ్రహ్మ సదాశివుడు. ఆయన తత్వం విష్ణువు, బ్రహ్మ కూడా గ్రహించలేరంటే ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది? పరమేశ్వరుడు లీలలు ఎవరికీ అర్థం కావు. అదొక మహామాయ. ఆ శివమాయ మమ్మల్ని చుట్టుకుని సంసారంలో పారవేసింది. అందుకే ఆ మాయ వల్ల ఇన్నాళ్ళు మేము సంసారంలో ఉన్నాం. ఎవరు భార్య, ఎవరు భర్త, రాజ్యమేమిటి, సంపదేమిటి, ఇవన్నీ కళ్ళు మూసి తెరిచేలోపు నశించిపోతాయి. స్వప్నం వంటివి, కలల వంటివి. కలలం బోలెడి మిత్ర పుత్ర వనితాగారవాది సౌఖ్యం బులన్ తలతున్ సత్యములం చుమూడుడా. కలలం బోలెడి పుత్రమిత్ర వనితాగారాది సంయోగముల్ జలవాంఛారతి ఎండమావులకు ఆసల్ సిక్కు చందంబునల్ తల్లతు సత్యములల్ చుమూఢుడ వృథా తత్వజ్ఞుడల్. ఈ సంసారం కల వంటిది. ఒకడు నిద్రపోతూ ఉంటాడు, ఆ నిద్రట్లో హఠాత్తుగా ఏదో సంపద పొందినట్టు రాజు అయినట్టు కలుస్తుంది. ఆ మధ్యన ఒకడెవడో ముష్టాడు రైల్వే స్టేషన్లో పడుకున్నట్ట, రాత్రి 12 నిద్రపోతూ ఉండగా ముష్టాడి కల వచ్చింది. ఆ కల్లో హఠాత్తుగా ట్రంప్ వచ్చి, ఇక నేను ట్రంప్ను కాదు జంప్ అయిపోదాం అనుకుంటున్నాను, ఈ పదవి నీకు ఇచ్చేశాను, నువ్వే ఈ రోజు నుంచి అమెరికా ప్రెసిడెంటు అన్నట్ట. నేను అమెరికా ప్రెసిడెంట్ అయిపోయాను, ఎంతకాలం ప్లాట్ఫారం మీద ఉంటే నన్ను కానిస్టేబుల్ గారు కొట్టాడు, రేపు పొద్దున్న నేను ట్రంప్ స్థానంలో అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక ఈ కానిస్టేబుల్ తీసుకెళ్ళి జైల్లో దోచేస్తాను అని ఈ రకంగా అనుకుంటూ ఆనందంతో, ఎవరక్కడ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు నా కోసం, అది తండి ఇత్తండి అంటూ ఉన్నాడు. ప్రెసిడెంట్ అయిపోయాడు పాపం అన్నమాట కల్లో, నేనే ట్రంప్ అనుకున్నాడు పాపం. ఇంతలో ఎవడో వచ్చి డొక్కలో పోటు ఓడిచాడు, ఎవడ్రా అమెరికా ప్రెసిడెంట్ డొక్కలో పొడుస్తున్నాడు నిన్ను బొక్కలో దొస్తాననే లోపు అవతలాడు ఇంకో పోటు పొడిచాడు. చూస్తే కానిస్టేబుల్, ఏ కానిస్టేబుల్ జైల్లో పెట్టాలనుకున్నాడు ఆ కానిస్టేబుల్ డొక్కలో పోటు ఓడిచాడు. ఏమిట్రా నన్ను జైల్లో పెడతానని కలవరిస్తున్నావంటే, ఇదంతా కళ అండి క్షమించండి కళ కదండి నన్ను ఎక్స్క్యూజ్ మీ అని వాడు ఇంకో దెబ్బేసాడు పారిపోయాడు. కాబట్టి కళ్ళు అలా వస్తూ ఉంటాయి. కళ్ళలో మనం అమెరికా ప్రెసిడెంట్ అయిపోయినట్టు, లేక భారత రాష్ట్రపతి అయిపోయినట్టు, లేదా టీటీడీ చైర్మన్ అయిపోయినట్టు, ఇంకోటి అయిపోయినట్టు వస్తాయి కళ. కళ చెదిరితే ఏముండదు, ఇక్కడే కూర్చుంటాడు వాడనమాట. ఒక ఆవిడ పురాణం వింటూ నిద్రపోయిందిట, ఆ నిద్రపోతూ ఉండగా కళ వచ్చిందిట, కళ్ళలో పద్మాకర్ గారు వచ్చి ఈ పీఠం అంతా నీదే అన్నారట, ఇంతలో దోమ కొట్టింది, ఇలా కొట్టుకుని చూస్తే ఆవిడ అక్కడే ఉంది. ఈ పీఠం ఏం చేసుకుంటుందండి పిచ్చేవాడు, కాకపోతే తర్వాత వచ్చి చెప్పింది ఆవిడ నాకు, ఈ పీఠం నేను ఇచ్చిన మెయింటెనెన్స్ చాలా కష్టం, ఇప్పుడు ఆవిడ చేతిలో పెట్టానంటే ఆవిడ హడిలి పారిపోతుంది. గట్టిగా సంక్రాంతి వస్తే పిల్లలు రమ్మంటారు, వాడు వచ్చి మధ్యలో ఇడ్లీ అంటాడు, వాడు చట్నీ అయిపోయింది అంటాడు, పక్క వాళ్ళు వచ్చారు రెండు ఇడ్లీ పెట్టనా అంటే ఈవిడ తట్టుకోలేక సన్యాసం పుచ్చుకుంటుంది. ఈ వయసులో ఆయనకి ఎంత ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇవి మెయింటైన్ చేయడం ఏం కష్టం, చాలా కష్టం. పైకిలా కనపడతాయి, ఆహా ఏం గుడి కట్టేశారు, ఏం గుడి కట్టేశారు అని. గుడి కట్టితే గుడితో వెనక అతను కరెంటు బిల్లులు కట్టద్దా, వచ్చిన వాడికి కూడు పెట్టద్దా, మకాన్ చూపించద్దా, ఎవడికి చూపించకపోతే ఎవడేం మాట్లాడతాడో తెలియదే, ఎన్ని గొడవలు వస్తాయనుకుంటున్నారు. వీటి వెనక అతను చాలా వాటికి తగిన ఇబ్బందులు వాటికి ఉంటాయి, కాబట్టి ఇవేం చేసుకోలేము. అయినా కళల్లో ఇలా రకరకాల పదవులు వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట, పిచ్చి మాటలు అవన్నీ. కళ చెదిరితే ఏముండదు. సంసారం కూడా కళ. ఈ సంసారంలో మనం ప్రవేశించాం. కళకి ఈ కళకి తేడా ఏమిటో తెలిసిన, కళ అరగంటో గంటో ఉండిపోతుంది, సంసారం కొంచెం ఎక్కువ ఏళ్ళుండే కళ. అంటే ఒక ఆయన ఒక ఆవిడ పెళ్లి చేసుకున్నాడు, దంపతులు అయ్యారు, ఓ 30 ఏళ్ళో 25 ఏళ్ళో 40 ఏళ్ళో 10 ఏళ్ళో కలిసి ఉన్నారు. తర్వాత ఈవిడ ముందు పోతుందో ఆయన ముందు పోతాడో, చాలామంది ఏళ్ళలో చూస్తున్నారుగా, ఆ మహారాజు ఆయన మహారాజు బతికున్న రోజుల్లో ఈవిడేమో కర్రటి బాధింది, మహారాజుట ఆయన, ఆ మహారాజు పోయాడు అండం, ఆయనతో నేను వెళ్ళలేకపోతున్నాను అంటుంది. ఇప్పుడు ఆయన పటం రూపంలో ఉంటాడు ఆయన, ఇప్పుడు రమ్మంటే వస్తాడు ఆయన. లేదా ఈవిడే పోయిందనుకోండి, ఆవిడ ఎంత బాగా చూసిందండి, కారం లేని చట్నీ వేసి పెడుతూ ఉంటే ఆ రోజులు ఎంతో బాగుండేది ఇడ్లీ. పద్మాకర్ గారి దగ్గర కాస్త కారం అయినా ఉండేది, ఇక్కడ కారం ఉండేది కదా, అయినా ఆవిడ లేకపోతే ఉండలేకపోతున్నాను అని ఆవిడ తలుచుకుని ఏడుస్తాడు. ఆవిడ రాదు, ఆ తర్వాత ఈయన పోతాడు కొంతకాలానికి, ఆవిడ పోతుంది, ఇద్దరు వెళ్ళిపోతారు. ఇంట్లో తల్లిదండ్రులు వీళ్ళండి అని పట్టాలు పెట్టుకుంటారు, పిల్లలు పెట్టుకుంటే పెట్టుకుంటారు, పూజిస్తే పూజిస్తారు, లేదా దిక్కుమలాడు ఆస్తి రాయలేదని తిట్టుకోవచ్చు. మొత్తం మీద వీళ్ళు కనపడరు, ఇది చెదిరిపోయే కళే. మన కళ్ళ ముందు ఎంతమంది వెళ్ళిపోయారు, ఇప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు రమ్మంటే వస్తారా రారు, వాళ్ళు కళ అయిపోయారు. కొంతకాలానికి మనము కలయే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎప్పుడో ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటాం. యాతాయాతం ఇది అంటే పోయినవాడు పోతూ ఉంటాడు, వాడు వెనకాతలు ఇంకోటి పోతూనే ఉంటాడు. అందుకని దానికి యాతాయాతం, వెళ్ళిన వాడు వెనకాతలు ఇంకోటి వెళ్ళడం, వీడు ముందు వాడు వెనక అంతే తేడా. ఎవరు ముందు వెనకలు అయినా మనం ఏమనుకుంటాం, సత్యం అనుకుంటాంట. అందరూ చచ్చిపోతున్నాం మన కళ్ళ ముందు, మనం చచ్చిపోం. బావి చెట్టు వారి పెట్టిన అదే, ఈ ఇల్లు నాదే, ఈ స్థలం నాదే, ఈ రేకుల షెడ్డు నాదే అని పక్కవాడి మీద ఎగిరి గంతులేసి ఒంటికాలు మీద లేచి యుద్ధం చేస్తాం మనం అనమాట. ఉట్టి భ్రమ. నీ కళ్ళ ముందు ఎంతోమంది ఈ స్థలంలో మకం ఉన్నారు, వాళ్ళు పోయారు, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు పోతావు, రేపు ఇంకోటి వస్తాడు, ఆ తర్వాత వాడు పోతాడు, ఇప్పుడు నీ పేరు మీద రిజిస్ట్రేషను, రేపు పొద్దున ఎవడి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుందో తెలియదు. ఉట్టి భ్రమ ఇది కళ. అయినా నాది నాది అనుకుని ఒక వ్యాధి పట్టుకుని బాధపడుతూ ఉంటారు. నేను అలాగే ఈ సంసారం కళ అని గ్రహించలేక సత్యం అనుకున్నాను, మూర్ఖుండయ్యాను, నన్ను అనుగ్రహించు ముక్తిని. శ్రీకంఠనాథం స్మరతాం సద్య సర్వార్థ సిద్ధయః ప్రసిద్ధ్యంతీతి మత్వైకం తం వై ధ్యాయంతి యోగినః నిరంతరం శ్రీకంఠుణ్ణి విషకంఠుణ్ణి నేను మనస్సులో ధ్యానం చేస్తూ ఉంటాను. దానివల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇప్పుడు నాకు మిగిలినది నీ సన్నిధానం తప్ప ఇంకేమీ కాదు, నాకు నీ సన్నిధానాన్ని ప్రసాదించు. యోగులు మనస్సులో శ్రీకంఠ ధ్యానము వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి అంటారు. ప్రభు, ఉన్న భార్యలిద్దరినీ పట్టుకుపోయావు, ఇక మిగిలింది నేను ఒక్కడిని, నన్ను కూడా నీ సన్నిధానానికి పట్టుకుపో. కొంతకాలం పాటు మనస్సు నిలబడ్డానికి రూపాన్ని ధ్యానం చేస్తారు, లింగాలని విగ్రహాలని ధ్యానం చేస్తారు కొందరు, ఎందుకంటే భగవంతుడు మనస్సులో నిలబడాలి. అలా కొంతకాలం ఈ విగ్రహారాధన లింగారాధన ఇలాంటివి చేయగా చేయగా అప్పుడు కేవలం లింగంలో కాదు అంతటా పరమాత్మ ఉన్నాడు అని సూక్ష్మ జ్ఞానం ఏర్పడుతుంది. దానికి స్థూల సూక్ష్మ జ్ఞానములని పేరు. ముందు రూపం, ఆ తర్వాత రూపం లేని నిర్గుణ పరబ్రహ్మం. ఈ రెండింటినీ నేను ఇప్పుడు నీ రూపంలో ఆవాహన చేసుకుంటున్నాను, నన్ను తరింపచేయి అన్నాడు. అనగానే ఆ సమయంలో అక్కడికి ఇద్దరు పరమ సుందరీయముడు లేని స్త్రీలు వచ్చారు. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అనగా, ఈ అడవకేం చేయనండి, నాకు చేదోడు వాదోడుగా మేదోడుగా ఉండేటటువంటి నా భార్యలు పోయారు, అప్పటి నుంచి వైరాగ్యం పొందాను, శివుడిలో కలిసిపోవాలని కోరుతున్నాను, కానీ శివుడు అనుగ్రహించట్లేదు అనగా, నీకు నిజంగా వైరాగ్యం ఉందా, లేకపోవడం ఏంటండి అన్నాడు ఆయన. ఒకవేళ నీ భార్యలు నీకు ప్రత్యక్షం అయ్యారనుకో, అప్పుడు ఏం చేస్తావంటే, భార్యలు ప్రత్యక్షం అయితే వైరాగ్యం ఎందుకు వస్తుందండి అన్నాడు ఆయన. వాళ్ళు ప్రత్యక్షం అయితే మళ్ళీ కాస్త సంసారంలో ఉండబుద్ధి వస్తున్నారుగా, అదే అజ్ఞానం. మేమిద్దరం నీకు పండు ఇస్తాం, ఈ పండు తింటే అప్పుడు నీ జీవితం అంటే ఏమిటో నీకు తెలుస్తుంది అని ఒక ఫలం చేతిలో పెట్టారు. అలా ఫలం చేతిలో పెట్టగానే భక్తితో కళ్ళ కదుగుని దాన్ని తిన్నాడు. తినగానే చూస్తూ ఉండగా ఆయన కూడా తన శరీరం విడిచిపెట్టి స్వస్వరూపం పొందాడు. ఈ కథ అగస్త్య మహర్షి లోపాముద్రకి చెప్పాడు. ఎవరు చెప్పారు? ఆయన తన స్వస్వరూపం పొందాడు, ముక్తి పొందాడు, కానీ వీడి కంగారు వచ్చింది. ఇలా కట్టే కొట్టే తెచ్చాను, చివరిలో కొంప ముంచేసావు నువ్వు, వాళ్ళెవరో అడవిలో రావడం ఏమిటి, ఆయన చేతిలో పండు పెట్టడం ఏమిటి, పండు తినగానే ఆయన అసలు రూపం పొందడం ఏమిటి, ఇంతకీ అసలు రూపం ఏమిటి, ఈయన చరిత్ర ఏమిటి, ఈయన ఏమయ్యాడు, అది చెప్పకపోతే నాకు నిద్రట్టదు, నాకు ఈ పూట మనశ్శాంతి ఉండదు, స్వామి చెప్పమని లోపాముద్ర అడిగింది. అప్పుడు మళ్ళీ అగస్త్యుడు లోపాముద్రతో చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన చరిత్ర తెలియాలంటే ఓ ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళాలి. త్రేతాయుగంలో పార్వతీదేవి కళ్యాణం జరుగుతున్న కాలంలో ఎక్కడెక్కడి వాళ్ళు హిమాలయ పర్వతానికి వచ్చారు. త్రేతాయుగానికి కొంచెం ఆరంభం, కృతయుగం ఎండింగు. ఆ కాలంలో ఒకప్పుడు ఒక కల్పంలో శ్వేతవరాహ కల్పంలో పార్వతీ కళ్యాణం జరిగింది. పార్వతీ కళ్యాణం చాలాసార్లు జరిగింది, శ్వేతవరాహ కల్పంలో కూడా జరిగింది. ఈ కళ్యాణానికి ఎక్కడెక్కడి నుంచే మహానుభావులు వెళ్ళారు. పార్వతీ కళ్యాణానికి పిలవాలా, భగవంతుడి కళ్యాణానికి ఎవరు పిలుస్తారండి, గుళ్ళోకి రమ్మని పిలవాలా, అలా పిలిస్తే తప్పుటండో, గుళ్ళోకి రమ్మని పిలవకూడదు, అది దేవాలయం, అందరూ తమంతా తాము వచ్చి దర్శనం చేసుకోవాలి. అంతేగా నేను బొట్టెట్టి ఏమండోయ్ రండి, మా గుళ్ళో పూజలు జరుగుతున్నాయండి, పురాణం జరుగుతుందండి అని బొట్టు పెట్టి పిలిస్తే అది ధర్మం కాదట, అది దానివల్ల ఎక్కువ ఫలితం రాదు మీకు. కార్యక్రమం జరుగుతోందని తెలుసుకుని తమయంత తాము వస్తే ఎక్కువ పుణ్యం వస్తుందన్నమాట. ఇన్విటేషన్ వల్ల వచ్చేదానికంటే ఇన్వైట్ కాకుండా, ఆహ్వానింపబడకుండా వస్తే ఎక్కువ ఫలితం. అందుకే మహాత్ములు ఋషులు వెళ్ళారు. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇలా ఒకరేమిటి మహానుభావులైన ఋషులు, ఋషుల పత్నులు వెళ్ళారు. ఆ కాలంలో దుర్వాసుడికి ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు బలదేవుడు. దుర్వాసుడు అంత కోపం ఆయనకు ఉండదండి, ఆయన కొంచెం తక్కువ కోపం కలిగిన వాడు. గురువుగారికి ఉన్నంత కోపం శిష్యుడికి ఉండదు, గురువుగారికి ఉన్నంత శాంతం కూడా శిష్యులకు ఉండదు. దుర్వాస శిష్యుడి పేరు బలదేవుడు. ఆయనకి ఇద్దరు భార్యలు. పూర్వం ఋషులంతా భార్యాసమేతంగా తపస్సు చేశారండో, భార్యలు లేని ఋషులు తక్కువగా ఉండేవారు. అగస్త్యుడు లోపాముద్ర, అరుంధతి వశిష్ఠుడు, సుకన్య చవనుడు, వశిష్ఠుడు, అరుంధతి, ఇలా అందరూ వాళ్ళంతా కూడా భార్యలతోటే ఉన్నారు. అలాగే బలభద్రుడికి కూడా ఇద్దరు భార్యలు. ఈ భార్యలు ఒక ఆవిడ శ్రీ, ఇంకో ఆవిడ హిరి. వీళ్ళందరితో కలిసి పార్వతీ కళ్యాణానికి వెళ్ళాడు ఈయన. తీరా పార్వతీ కళ్యాణం కోసం బయలుదేరిన వీళ్ళు కాశీ వచ్చారు. ఇక అక్కడికి వచ్చేసరికి భార్యలిద్దరికీ కాళ్ళు పొక్కిపోయాయి. నడిచి 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 కాళ్ళు అలిసిపోయి పొక్కిపోయి నడవలేకపోయారు పాపం. ఎంత దూరం నడుస్తారు వాళ్ళు మాత్రం స్త్రీలు. ఈయన మగాడు కాబట్టి మొండిగా నడిచాడు, కానీ ఆయనకి అలసట వచ్చింది. అప్పుడు భార్యలు అన్నారు, ఎంత ప్రయాణం చేసినా ఇంకా హిమాలయ పర్వతాలు రావడంలా, ఇప్పటికి మనం వారణాసి వచ్చాం, పెళ్లి ముహూర్తం చూస్తే రేపే, కాబట్టి రేపటిలోపు మనం అక్కడికి వెళ్ళడం కష్టం. ఈ పూట ఇక్కడే కాశీలో ఉండి కాశీలోనే శివపార్వతుల కళ్యాణం చూద్దాం. కాశీలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నిరంతరం ఉత్సవమూర్తులకి చేస్తూ ఉంటారు. ఈ ఉత్సవమూర్తుల కళ్యాణం చూసి ఇదే పార్వతీ పరమేశ్వర కళ్యాణం అనుకుందాం అన్నారట భార్యలు. ఈయన కోపం వచ్చింది, కష్టపడి శివుడి పెళ్ళి ముఖాముఖి చూద్దామని పెడుతూ ఉంటే మీరు ఇక్కడ ఆపేస్తారు, మీకు అసలు బుద్ధి ఉందా అని తిట్టాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు మమ్మల్ని తిట్టావు గనక ఏదో ఒకనాడు మా వియోగంతో నువ్వు శోకించుదువుగాక అని శాపం పెట్టేశారు. మా వియోగంతో నువ్వు దుఃఖపడి కుమిలిపోయి శరీరం విడిచిపెట్టని శపించారు. ఆయన తెల్లబోయి, మీరు లేకపోతేనే ఉండలేను, ఎందుకు ఆ శాపం పెట్టారంటే కోపంతో మేము శాపం పెట్టాం, కానీ శాపం అనుభవిస్తావు, ఎక్కువ కాలం అనుభవించకుండానే తిరిగి మా దగ్గరకు వచ్చేస్తావు అన్నారు వాళ్ళు. ఇలా అన్నారు. అన్న తర్వాత శివపార్వతుల కళ్యాణానికి వెళ్ళారు. కళ్యాణం చూస్తూ ఉండగా ఇతని మనస్సు మళ్ళీ ఉండబట్టలేక, కళ్యాణం చూస్తున్నా నాకు శివుడి కళ్యాణం చూడాలనిపిస్తోంది, మీరు ఏదో రకంగా ఓపిక తెచ్చుకోండి నడుద్దామన్నట్ట. భర్త మాట కాదనలేక కాశీ నుంచి వాళ్ళు మళ్ళీ నడక మొదలెట్టారు. ప్రయాగ వచ్చి ప్రయాగ నుంచి వెళ్ళాలి, ఎలా నడిచారో తెలీదు, ప్రయాగ వచ్చారు. ఇంకా ప్రయాగ రాగానే వాళ్ళ శరీరాలు చిన్నాభిన్నమైపోయాయి. అందులో మొదటి భార్య కళ్ళు తిరిగి ఇక నేను చచ్చిపోతున్నాను నన్ను వదిలేయంది, రెండో ఆవిడ కూడా అలాగే అంది. అప్పుడు బలదేవద్రుడికి కోపం వచ్చింది. బలదేవుడికి, శివుడి కళ్యాణం చూడాలని భక్తితో మేము నడిచి వస్తున్నాం, అటువంటి మాకు శివకళ్యాణం చూసే యోగం ఇవ్వకుండా మమ్మల్ని అలసటకి గురి చేసి ఇలా దుర్మరణం పాలు చేస్తావా ఈశ్వర, ఏదో ఒకనాటికి నీ సన్నిధానానికి నువ్వు తీసుకెళ్ళు, లేదా రుద్రపిశాచాలమై నిన్ను పీడిస్తాం అన్నాడు. అనగానే శివుడు చిరునవ్వు నవ్వుతూ ఆకాశంలో ప్రత్యక్షమై అంతంత మాట అనకు, మీరు ఈ శరీరములతో నా కళ్యాణం చూడలేరు. ఇప్పుడు ప్రస్తుతం పరమ పవిత్రమైన తిథి, ఇది ఆర్ద్ర నక్షత్రం. ఈ ఆర్ద్ర నక్షత్రంలో ప్రయాగలో త్రివేణి సంగమంలో మీ దంపతులు ముగ్గురు దూకేయండి, వెంటనే మీరు శరీరం విడిచిపెడతారు. ఆ తర్వాత ఒక దివ్య జన్మ ఎత్తుతారు. ఆ దివ్య జన్మలో నా కళ్యాణం చూడకపోయినా నిరంతరం నా సేవ చేసుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సుమ, అహంకారం వల్ల మాత్రం పతనమవుతారు, అహంకారం లేకుండా ఇందులో దూకండి అన్నాడు. శివుడు అలా ఆజ్ఞాపించగానే బలదేవుడు తన భార్యలతో పాటు, మేము పరమేశ్వర భక్తులము అవ్వాలి, అక్కడ రాసిన శ్లోకమే ఇప్పుడు కూడా మనం చదువుకుంటున్నాం. అది తెలియక ఎవరు రాశారో తెలియదు, కానీ అది ఈ బలదేవుడిని దుర్వాస శిష్యుడు రాసిన శ్లోకం అన్నమాట. శంకరస్య చరిత కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని. శంకరుడి చరిత్ర అనే అమృతం తాగాలి, ఆయన కథలు నిరంతరం వినాలన్నమాట. అక్కడ అంతరార్థం ఎప్పుడు శివకథలు వినాలి. ఆ చంద్రశేఖరుడి యొక్క గుణములను కీర్తించాలి. చంద్రశేఖర, నువ్వు మహాత్ముడివి, సర్వవ్యాపకుడివి, అనంతుడివి అంటూ నీ సద్గుణములను కీర్తించాలి. మనం చంద్రశేఖర అష్టకంలో రోజు చేయటంలో అలా కీర్తించాలి. ఓ నీలకంఠ, ఎప్పుడూ నీ పాదసేవ చెయ్యాలి. ఇది సంభవంతు మమ జన్మ జన్మని, ప్రతి జన్మలో వచ్చుగాక అంటే ముక్తి కోరాడైనా. సంభవంతు మమ జన్మ జన్మని, జన్మజన్మల్లో శివుణ్ణి పూజించే భాగ్యం ప్రసాదించు. ఈ శ్లోకానికి అర్థం ఏంటన్నమాట, మేము ఎన్ని జన్మలైనా ఎత్తచ్చు, కానీ ప్రతి జన్మలో నీ పూజ చెయ్యాలి, నీ గుణములు కీర్తించాలి, నీ సేవ చెయ్యాలి, ఈ భాగ్యం మాకు ప్రసాదించు, నీ మీద ఎప్పుడూ భక్తి ఉండేటట్టు అనుగ్రహించు అని దూకారు అందులో. అలా కాకుండా శాశ్వత కైవల్యం రావాలి అంటే శివుడి దగ్గర మోక్షం పొంది ఉండేవారన్నమాట. ఇప్పుడు ఈ ముగ్గురు అలా దూకగానే వెంటనే శరీరం విడిచిపెట్టి యక్షలోకంలో కుబేరుడికి స్నేహితులుగా పుట్టారు. ఈ బలదేవుడు అట్టహాసుడు అనే పేరుతో ఒక యక్షుడై పుట్టాడు. అతని భార్యలు అట్టహాస అట్టహాసముఖి అనే రెండు పేర్లతో మళ్ళీ అతనికి భార్యలు అయ్యారు. శివుడి ఆజ్ఞ ప్రకారం కళ్యాణానికి వస్తూ వస్తూ ప్రయాగలో త్రివేణి సంగమంలో మరణించి శివనామస్మరణ ప్రభావంతో యక్షులయ్యారు. కుబేరుడు పూర్వజన్మలో గుణనిధి, కానీ శివుణ్ణి పూజించి శివుడి దగ్గర దీపం వెలిగించి కుబేరుడయ్యాడనే విషయం మీకు చాలాసార్లు చెప్పాను కదా, కొత్తగా చెప్పక్కర్లా. వీళ్ళు కూడా శివభక్తితో కుబేరుడి యొక్క అనుచరులు అయ్యారు. హాయిగా కుబేరుడి దగ్గర కొంతకాలం సేవ చేస్తూ ఉన్నారు. చెప్పాగా కుబేరుడి దగ్గర చేరాక మమ్మల్ని మించిన వాళ్ళు లేరనుకున్నారట. కుబేరుడు మంచి ఉద్యోగం ఇచ్చాడనుకోండి, ఉద్యోగం ఇస్తే ఆయన గొప్పతనం అది. ఆయన ఎంతో ప్రేమగా చూశాడు. అంత మాత్రం చేత కుబేరుడు మేము లేకపోతే ఏ పని చేయలేడు, కుబేరుడు డబ్బులు లెక్కెట్టేది మేమే, ఎవరికైనా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ చేసేది మేమే, ఈ అహంకారం తయారైందిట. దిక్కుమాలిన అహంకారం ఎలా వస్తుందో తెలియదండి బాబు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ దురహంకారం పొందదా రాదు. అందుకే అమ్మవారికి ఒక నామం ఏమిటి, నిశ్చింత నిరహంకార. ఆవిడకి అహంకారం ఉండదు, అహంకారం లేనిది మన దగ్గర అహంకారం ఉంటే ఒప్పుకోదు. ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేమే ప్రథమ శిష్యులం, మేమే ఆయనకి అన్నీ లిఫ్ట్ ఇస్తున్నాం. నాకు మీరు లిఫ్ట్ ఇవ్వడం ఏంటి, మేము మొహం మీకు మీరే లిఫ్ట్లు ఎక్కండి చాలు. గురువుగారికి ఎవ్వడూ లిఫ్ట్ ఇవ్వక్కర్లా, ఆయనలో ఉన్న దివ్యశక్తే నడుపుతుంది. ఆ శక్తికి సాయం చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు అనుకోవాలి. కొంతమంది జ్ఞానులు అలాగే అనుకుంటారు, గురువుకి సేవ చేయగలిగాం, దేవుడికి అభిషేకం చేయగలిగాం అనుకోవాలి తప్ప, నేను కాబట్టి దేవుడికి నైవేద్యం చేశానండి, నేను కాబట్టి అభిషేకం చేశానండి అనుకోకండి. మనం ఎప్పుడు అజ్ఞానులమే, సామాన్యులమే. అహంకరిస్తే ఓ మట్టిగా అలా పడతాడు దేవుడు. ఈ అహంకారం పెరిగింది వాళ్ళకి. భార్యామణులతో కలిసి విర్రవీగి కుబేరుణ్ణి ఎవరైనా చూడడానికి వస్తే కుబేరుడితో అపాయింట్మెంట్ లేదు పండి అనేవారట. ఈ ఎంత స్థాయికి వచ్చిందంటే వాళ్ళ కర్మగాలి ఒక దిక్కుమాలిన స్థాయికి తీసుకొచ్చింది. ఒక రోజున సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడే నలుగురు ఋషులు కుబేరుడి దగ్గరకు వచ్చారు. కుబేరుడి లోకానికి, యక్షలోకానికి వచ్చారు. వాళ్ళని ఏమంటాం మనం, సనక సనందనాదులు అంటాం. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు ఈ నలుగురిని కలిసి వ్యవహారంలో సనక సనందనాది మహర్షులు అంటారు. వీళ్ళు పరమ విష్ణు భక్తులు, బ్రహ్మ మానసపుత్రులు. ఎప్పుడు చూచినా 8 సంవత్సరముల పిల్లల వలె ఉంటారు. వారికి ఇంకా వయస్సే పెరగదు, అంతటి గొప్పవాళ్ళు అన్నమాట వాళ్ళు. ఆ మహాత్ములు చిన్నపిల్లల రూపంలో ఒక రోజున కుబేరుణ్ణి ఆశీర్వదించడానికి వచ్చారు. ఆ సమయానికి అక్కడ కాపలాగా కూర్చున్నాడు ఈ అట్టహాసుడు, ఆయన పక్కన అట్టహాస ముఖి ఇద్దరు. వీళ్ళు అలా కాలు మీద కాలేసి కూర్చునున్నారు. ఎంతలో ఋషులు అక్కడికి వచ్చారు. అసలు ఆ ఋషులను చూడగానే ఎవరైనా లేచి నిలబడి నమస్కరించాలి, నమస్కరించలేదు సరిగదా. వీళ్ళు ఎర్రబడిన కళ్ళతో చూసి హూ ఆర్ యూ అన్నట్టుగా చూశారట. అప్పుడు వాళ్ళన్నారు, మేము ఋషులము, వైకుంఠం నుంచి కైలాసానికి వెడుతూ శివుని మిత్రుడైన కుబేరుణ్ణి కూడా దీవించి వెళ్ళడానికి వచ్చాము. మేము వచ్చామని చెప్పండి అనగానే, ఎవడబడితే వాడొస్తే కైలాసంలోకి ఎన్ని లేకపోతే యక్షలోకంలోకి పంపుతామా, కుదరదు. మా గురువు గారైనటువంటి కుబేరుల వారు ప్రస్తుతం మంచి మీటింగ్లో ఉన్నారు, అపాయింట్మెంట్ లేకుండా లోపలికి ఎవరు రావడానికి వెళ్ళలేదు. వెళ్ళండి, వెళ్ళండి, గెట్అవుట్ పిల్లలారా, పండి అన్నారట. దానితో ఆగ్రహం కలిగింది సనక సనందనాథులకు. రే రే మూఢాహ సుదుర్మతయః, ఒరి దుర్మతులారా, మూర్ఖులారా, శివుడి అనుగ్రహంతో ప్రయాగలో మరణించి యక్షులయ్యారు. దానివల్ల శివుడి మీద భక్తి పెరగాలి, జ్ఞానం పెరగాలి, అహంకారం తొలగాలి. ఆపై కుబేరుడికి ఆప్తమిత్రులమని అహంకరిస్తారా, ఈ బోర్డుద్యోగాలన్నీ శాశ్వతం అనుకున్నారా, మహాత్ములు వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కరించి స్వాగతం పలకాలనే కనీసము జ్ఞానం కూడా లేని మీరు ఈ కుబేరలోకంలో ఉండకూడదు, తక్షణం భూలోకంలో పడిపోండి. కారణజన్ములైన కారణం చేత మీలో ఈ అట్టహాసుడు అయోనిధుడై యజ్ఞగుండం దగ్గర పిల్లవాడి రూపంలో ఒక దంపతులకు దొరుకుతాడు. నిజంగా శివుడికి పూజ చేయటం వల్ల శుభాలు పొంది శివభక్తుడు అవుతాడు. కానీ పెద్దలను అవమానించటం వల్ల మధ్యలో జోదగాడై అవమానం పాలయ్యి తిండి లేక కొంతకాలం అల్లాడిపోతాడు. ఇక మీరు కూడా అతనికి భార్యలు అవ్వండి, పండి, వియోగంతో కుంగిపండి అనగా వెంటనే ముగ్గురు అహంకారం తొలగిపోయి గట్టిగా సనక సనందనాథుడు కాళ్ళు పట్టుకున్నారు. మేము చాలా పెద్ద పొరపాటు చేసామండి, వినయం విడిచిపెట్టాం, అజ్ఞానులం అయిపోయాం, మమ్మల్ని క్షమించండి. మేము మూఢులం, పాపాత్ములం, దుష్టులం, పెద్దల్ని గ్రహించలేని వాళ్ళం. అటువంటి దుర్మార్గుల్ని కల్మషోద్భటులము, మేము కల్మషం వల్ల పుట్టినటువంటి వాళ్ళం. కటకట మోసపోయితిమి క్రమ్మర తిప్పుము శాపమయ్యా. కల్మషోద్భటులము విష్ణుదూరగుల ప్రాజ్ఞతలేలా తపంబులేల పర్యటనములేల శీలములు యాగములు మరియేల కాల్పనే. ఎంతో అజ్ఞానంలో పడ్డాం, మోసపోయాం, తపశ్శక్తి వల్ల గొప్పవాళ్ళం అయ్యాం అనుకున్నాం, కానీ తపశ్శక్తి వల్ల అహంకారం పెరిగిందని గ్రహించలేకపోయాం. కలుషం వల్ల, కలుషితులమై పుట్టడం వల్ల మేము మిమ్మల్ని గుర్తించలేకపోయాం. విష్ణువుని పూజించే మీలాంటి వాళ్ళకు అవమానం చేసిన మా తపస్సు, మా శీలం, మా యజ్ఞం అన్నీ దండగా మమ్మల్ని అనుగ్రహించండి, అనుగ్రహించకపోతే మీ పాదాల వద్ద తలకొట్టుకు చచ్చిపోతామని ఏడ్చారు. అప్పుడు వాళ్ళు జాలిపడి శాపాన్ని పూర్తిగా మార్చలేం కానీ కొంచెం మారుస్తాం. ఈతడు అట్టహాసుడు శ్రీదర్శనుడు అనే పేరుతోటి భూలోకంలో ఒక పరమ పవిత్రమైన ఉజ్జయిని క్షేత్రానికి దగ్గరగా ఉన్నటువంటి ఒకనొక సామ్రాజ్యం దగ్గర ఓ విప్ర దంపతులకి అయోనిజుడై కొడుగ్గా పుడతాడు. అంటే ఉన్నవాడు ఉన్నట్టే అక్కడ పిల్లవాడిగా మారిపోతాడు, అందుకే తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టడు. ఇతన్ని వాళ్ళు పెంచుతారు. ఇక ఈ అట్టహాస పద్మినిగాను అట్టహాస ముఖి అన్న రెండావిడ అనంగలతిక అనే పేరుతోటి ఇద్దరు రాజులకు కూతుళ్ళే పుడతారు. ఇతడు శివభక్తుడై ఒక మిత్రుడి ప్రోద్బలంతో జోదగాడై భ్రష్టుడవుతాడు. ఆ తర్వాత శివుడి అనుగ్రహంతో మళ్ళీ శివభక్తి పెంపొందించుకుంటాడు. దానివల్ల బేతాళుణ్ణి వశం చేసుకుంటాడు. ఇతడు పూర్వజన్మలో చేసిన శివపూజ వల్ల, తర్వాత జన్మలో శివుడికి భస్మాభిషేకం చేయటం వల్ల కటిక దరిద్రుడై కూడా యక్షిణి దగ్గర ఖడ్గం పొంది బేతాళ వశం చేసుకుని తద్వారా మహారాజు అవుతాడు. అయ్యవారికి అమ్మవారికి గుడి కట్టిస్తాడు, వారిని నిత్యం భక్తితో పూజిస్తాడు. కానీ మీరు కుంగిపొండి వియోగంతో శపించాం కాబట్టి అది మీకు తప్పదు. ఒకనొకనాడు కుబేరుడు అనుచరుడు ఒకడొచ్చి అట్టహాసముఖి అంటాడు. అనగానే పూర్వజన్మలు గుర్తొచ్చి ఈ పద్మిని అనంగలతిక అయ్యో సనకసనందనాథుల్ని తిట్టాం, అందుకే మానవులం అయి పుట్టాం అని ఏడ్చి శరీరం విడిచిపెడతారు. దానివల్ల దాదాపు ఒక సంవత్సర కాలం భార్యావియోగంతో మీ భర్త కుంగిపోతాడు, అది కూడా శిక్షేగా మరి. అందువల్ల మహాత్ముల్ని దూషించటం వల్ల స్త్రీ వియోగంతో భార్యావియోగంతో వాళ్ళు బాధపడతారు, అతడు బాధపడతాడు. ఆ బాధపడిన తర్వాత మీరే వెళ్ళి మళ్ళీ అతనికి పండిచ్చి అతని జ్ఞానం అతనికి ఇస్తారు. మీరిచ్చిన కుబేరలోకములో యక్షలోకములో ఉన్న పండు తినగానే అతనికి శాప విముక్తయి తిరిగి యక్షుడిగా మారి యక్షలోకానికి వెడతాడు. తిరిగి ఆ దంపతులు భర్తతో పాటు కుబేరుణ్ణి సేవిస్తూ శివుణ్ణి పూజిస్తారు. కలియుగాంతం అయ్యాక కైలాసంలో శాశ్వతంగా ప్రమథగణాల్లో చేరిపోతారు అని సనక సనందనాథులు శాపాన్ని కొంచెం మార్చారు. అదిగో ఆ సనక సనందనాథుల శాపం వల్లే శ్రీదర్శనుడు పుట్టుకొచ్చాడు. ఆనాడు యక్షుడిగా ఉన్నవాడు, అతని భార్యలే అనంగ లతికగా ఇటు పద్మినిగా పుట్టారు. మళ్ళీ సనక సనందనాథుల శాపం వల్లే భార్యలిద్దరూ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, చచ్చిపోయారు, దుర్మరణం పాలయ్యారు. తిరిగి వాళ్ళు ముందు యక్షిణులు అయిపోయారు. ఇతడు భార్యల కోసం వియోగ బాధ అనుభవిస్తూ అడవిలోకి వచ్చి పార్థివలింగాన్ని పూజించాడుగా. ఈ పార్థివలింగాన్ని పూజించగానే ఇక శాపం విముక్తి అవ్వాలి గనక ఆ భార్యలే మళ్ళీ వచ్చి అతనికి యక్షలోకంలో ఉన్న ఒక మంచి పండు ఇచ్చారు. ఆ పండు తినగానే అతనికి పూర్వజన్మ స్మృతి వచ్చింది. దాంతో తిరిగి ఆయన అట్టహాసుడు అనేటటువంటి యక్షుడిగా మారిపోయాడు, తిరిగి యక్షలోకం చేరాడు. ఇది వారి ఫ్లాష్ బ్యాక్. ఎంతటి గొప్పవాళ్ళైనా శివానుగ్రహం పొందే కొద్దీ ఇంకా ఇంకా వినయం ఏర్పరచుకోవాలట. ఈ భగవద్భక్తిలో ఒక చిన్న లోటు ఉంటుంది అప్పుడప్పుడు మనలాంటి వాళ్ళకి. భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగింది, ఆయన్ని పూజించాం, దానివల్ల కీర్తి వస్తుంది, సంపద వస్తుంది. అది రాగానే ఒళ్ళు పై తెలియకుండా ఉండకూడదు. ఎంత సంపద పెరిగినా, ఎంత కీర్తి వచ్చినా మనుషులు ఇంకా ఇంకా వినయంగా ఉండాలి. సంపదలు అహంకారాన్ని తెచ్చిపెట్టకూడదు, నడమంత్రపు సిరి అవ్వకూడదు. మనం చూసాం కదండి, మంచి మంచి అవధానాలు చేసి విర్రవీగి దాంతో చెడ్డ పేరు తెచ్చుకొని మళ్ళీ జీవితంలో అమెరికా యాత్ర చేయలేకుండా అయిపోయారు ఒక ఆయన. ఎంతమంది చూస్తున్నాం మనం, ఏ తప్పు ఉండదు వాళ్ళకి, కానీ అహంకారం వల్లే దెబ్బతింటారు వాళ్ళు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ప్రమాదకరమైనది అహంకారము, కాబట్టి అందులోంచి బయటపడితే వాడు నిజమైన భక్తుడు అవుతాడు. అసలు గొప్ప భక్తికి చిహ్నం నిరహంకార స్థితి. మహాత్ములు చూడండి ఎంత వినయంగా ఉంటారు, వాళ్ళ ముఖాలు, వాళ్ళ ప్రవర్తన అన్నీ బాగుంటాయి. వ్యాసుడు ఎప్పుడు యాత్రకెడితే 10,000 మంది శిష్యులతో వెళ్ళేవాట. శిష్యులకు అన్నం లేకపోతే అల్లాడిపోయేవాడండి ఆయన. శిష్యులకు రూములు దొరికాయా, శిష్యులకు అన్నం దొరికిందా అని పట్టించుకునేవాడు. అది గొప్పతనం. అంటే మహాత్ములైన గురువులు తమతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చూస్తారు. ఆ కలియుగంలో కొంతమంది గురువులతో వెళ్ళండి, వాడు రూములోకి వాడు వెళ్ళిపోతాడు, వీళ్ళు ఏమయ్యారు తెచ్చారో పట్టించుకోడు, వీళ్ళకి తిండి ఉండదు, వీళ్ళకి రైల్లో తిండి ఉందో లేదో, అసలు రైల్లోనే రారు, వాళ్ళు ఫ్లైట్లో వస్తారు, వీళ్ళ చావు వీళ్ళది. కానీ వ్యాసుడు అలా చేయలేదు. తన 10,000 మంది శిష్యులతో వెళ్ళాడు, శిష్యుల కోసం కాశీని కూడా శపించబోయాడండి ఆయన. అది శిష్యవత్సల్యం అంటే, అది జ్ఞానం అంటే, అది నిజమైన భక్తి అంటే. కాబట్టి భక్తి ఎప్పుడూ కూడా నిరహంకార స్థితి ఇస్తుంది, దురహంకారాన్ని తొలగిస్తుంది. ఈ అద్భుతమైన శివభక్త విజయంలో చిట్ట చివరి ఉపసంహారంగా అగస్త్యుడు చెప్పాడు, ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది భస్మము, భస్మంతో నిరంతరం అభిషేకం చేస్తే చాలు ఆ వ్యక్తి కటిక దరిద్రం నుంచి ముక్తి పొందుతాడు. అది కూడా శ్రద్ధతో చెయ్యాలి. మళ్ళీ ఏదో చెప్పాం కదా అని అక్కడ ఇంత భస్మం వేసి పక్కవాడికి వేసి చూడకూడదు, ఫోటోల కోసం చేయకూడదు, వీడియో కోసం కాదు పూజ అంటే, మన కోసం అనమాట. లక్ష్మీదేవితో ఒక రోజున శివుడు చెప్పాడనమాట, ఏమని, నేను అది కూడా భస్మ మహిమలో మానవ కథలో రాశాను, సస్మేరేందు కళా మనోహరుడు నన్ శాసించే, ఇది నేను రాసిన నాచేత లక్ష్మీదేవి రాయించిన మానవ కథలో 7వ కథ అయిన భస్మ మహిమలోని పద్యం అన్నమాట. లక్ష్మీదేవి ఓసారి ఒక మునితో చెప్పింది, సస్మేరేందు కళా మనోహరుడు మున్ శాసించే నన్నెవ్వడేన్ భస్మం బింత ధరించి భక్తిమయి సంభావించి అర్చించుచో అస్మత్ సర్వ విభూతులిచ్చదను. ఎవడైనా ఇంత విభూతి ధరించి, అంటే నుదుట విభూతి ధరించి నన్ను భక్తితో ఎవరైనా అర్చిస్తే అటువంటి వాళ్ళకి నా సమస్త సంపదలు ఇస్తాను. తచ్చ్రమాపస్మారజ్జ్వర ఋగ్వినాశకుడనై స్వాస్థ్య ప్రదాతృండనై. అలా పూజించేవాడికి సంపదలతో పాటుగా ఇంకా ఏమిస్తాను, వాడికి ఉన్న జ్వరం, మూర్ఛ వంటి దరిద్రపు రోగాలు తొలగిస్తాను, స్వాస్థ్య ప్రదాతృండనై ఆరోగ్యం ఇస్తాను. ఆరోగ్యం గొప్ప సంపద, తక్కిన సంపదల కంటే ఆరోగ్యం గొప్పది. ఈ జ్వరం వంటి అపూర్వమైన రోగాలు తొలగించి ఆరోగ్యమిచ్చి సంపదలు ఇస్తాను. లక్ష్మీ, నువ్వు కూడా నా శాసనాన్ని అతిక్రమించకుండా భస్మంతో నన్ను పూజించే వాళ్ళ ఇంట్లో కాపురం ఉండు. భసితం బే నీవుగా ఉల్లసిత ఒగుచు నిలుచుచుండుమమ్మా. ఎక్కడ భస్మం ఉంటే అక్కడ శివుడు ఉన్నాడు అనుకుని, శివుడు ఆజ్ఞాపించాడని భావించి భస్మ పూజ చేసేవాడింట్లో లక్ష్మీ సమేతంగా నారాయణుడు, నారాయణ సమేతంగా లక్ష్మీ కొలుజువేయి ఉండాలి. అంటే లక్ష్మీదే ఒక్కతే కాదు, తన భర్త విష్ణువుతో కలిపి ఆ ఇంట్లో కాపురం ఉంటుందన్నమాట భస్మంతో పూజ చేస్తే. ఇది శివాజ్ఞ. అందుకే అప్పటి నుంచి లక్ష్మీదేవి ఏమంది, నేను భస్మాభిషేకము చేసేవారింట్లో మకాం పెడతాను, నా భర్తతో పాటు ఆ ఇంట్లో ఉండి వాళ్ళని రక్షిస్తాను అన్నది. అందుకే నిజంగా భస్మంతో అభిషేకం చేసే వాళ్ళందరి పేట చూడండి, ఇంకో తోట చూడండి, ఇంకో తోట చూడండి, విభూతి పూసుకుని అది కూడా శ్రద్ధతో భక్తితో పూసుకుని అర్చన చేస్తే ఇక వాళ్ళకి తరగని సంపద ఉంటుంది. సంపదలు కావాలంటే విభూతి ముఖ్యమైనది. ఒక్క విభూతే కాదు, ఈ పక్కనే ఉన్నాయి బిల్వ వృక్షాలు, మారేడు, మారేడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. అందుకే అమ్మవారు లక్ష్మీదేవికి బిల్వ నిలయ అని పేరు, భాస్కరి బిల్వ నిలయ. ఆవిడికి బిల్వ నిలయ మారేడు నందు నివసించున్నది. మారేడాకులు శివుడి మీద వేశామా వెంటనే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి వస్తుంది. ఈ నా నివాస స్థానమైన మారేడాకులతో శివుణ్ణి ఈ భక్తుడు పూజించాడు కాబట్టి వాడింట్లో మకాం పెడతాను, వాడింట్లో అడుగు పెడతాను అని ఆ ఇంట్లో అడుగు పెట్టి ఆ ఇంటి వారిని అనుగ్రహిస్తుంది. అందుకనే మారేడాకులతో పూజించాలి. ఇంకా తర్వాత శివుడి దగ్గర ఐశ్వర్యం పొందడానికి మరొక ఉపాయం ఏమిటి? ఇక్కడికి రెండు చెప్పాను, భస్మంతో పూజించండి సంపదలు వస్తాయి, మారేడాకులతో పూజించండి సంపదలు వస్తాయి. ఇక ధూపం, ధూపాత్ ఐశ్వర్యమవాప్స్యసి అంటాడు లోపాముద్రతో అగస్త్యుడు. ధూపము వల్ల సంపదలు పొందుతావు, ఐశ్వర్యం పొందుతావు అన్నాడు. ధూపుష్టిక్కులు, మంచి మంచి అగరత్తులు, మళ్ళీ కెమికల్స్ కాకుండా మంచి అగరత్తులు, లేదా ఆవు పిడకలతో తయారు చేయబడిన ధూపుష్టిక్స్, ఇటువంటివి తీసుకుని పొగ వేయండి, సాంబ్రాణి పొగ వేయండి శివుడికి. శివుడి ఆలయమంతా పొగతో నింపేయండి, శివుడిని పూర్తిగా పొగలో ముంచెత్తేస్తే, బాగా ధూపం వేస్తే ఆయన సంతోషిస్తాడు. మనకి ఆయనకో తేడా ఉంది, మనకి పొమ్మం లేక పొగట్టేమంటారు. నా దగ్గరకు వచ్చి పొగ పెడితే పారిపోతాను నేను, అందుకని ఇంట్లోకి వచ్చిన వాడిని పొమ్మనాలి అంటే పొమ్మంటే బాగుండదు గనక మన ఇంట్లో వాడు కూర్చోగానే పొగెట్టేవారు పూర్వం, ఈ పొగ తట్టుకోలేక వాడు పారిపోతాడనమాట. అందుకని పొమ్మనలేక పొగ పెట్టారు అనేవారు. కానీ శివుడికి అలా కాదు, రమ్మండానికి పొగ పెట్టాలి. ఆయనకి పొగ పెట్టామా ఇక వద్దన్నా సరే, ఓ బాబో సంపదలే సంపదలు వచ్చి పడతాయి. అందుకని ఎంత ధూపం వేస్తే అంత సంపదిస్తాడు ఆయన. ఇవన్నీ సులభ ఉపాయాలు శివుణ్ణి పొందడానికి అనమాట. అందుకని ఈశ్వరుడికి సులభోపాయముతో అర్చన చేసి సంపదలు పొందడం తేలికని తెలుసు కాబట్టి చాలామంది శివుణ్ణి పట్టుకుంటారు. చాలా కలియుగంలో ఇంకా భక్త సులభుడు ఆయన, వద్దన్న ఇచ్చిపెట్టేస్తట సంపదలు. అక్కడికి తనను తానే సమర్పించుకుంటాడు ఆయన, తన్నైన నిచ్చున్. ఒకడున్నాడు కలలో కూడా శివుణ్ణి తలుచుకోలేదు, శివుణ్ణి తిట్టాడు పైగా, శివలింగాలు పీకాడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. అటువంటి దుర్మార్గుడికి అనుకోకుండా ఆపదొచ్చింది, కష్టం వచ్చింది. అప్పుడు వాడికి ఎవరో చెప్పారట, నువ్వు శివుడికి అపరాధం చేసావు, అపచారం చేసావు, అందుకనే నీకు ఈ కష్టాలు వచ్చాయి, కాబట్టి శివుణ్ణి భక్తితో ప్రార్థిస్తే నీ కష్టాలు తొలగుతాయి అన్నారు. అప్పుడు వాడు, శివ నేను చాలా అపచారాలు చేశాను, చేయకూడని ఎన్నెన్నో పాపాలు చేశాను, అయినా అవన్నీ నన్ను క్షమించి ఆ పాపాల నుంచి నాకు విముక్తి కలిగించి నన్ను రక్షించు, ఇప్పుడు నేను తీవ్రమైన కష్టాల్లో ఉన్నాను, అధోగతుల పాలయ్యాను బాబోయని ఏడ్చాట. కలలోన తను మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబున నిజ పదాబ్జాతంబులొల్లంబులో తలపన్ అంతన్న మెచ్చి ఆర్తిహరుడై తన్నైన యుచ్చును. కుచేలోపాఖ్యానంలో కృష్ణుడి గురించి వాళ్ళ ఆవిడ చెబుతుంది, కుచేలుడి భార్య మాట. ఇది భగవంతుడి లక్షణం. కలలో కూడా తనని తలుచుకోని మహాపాపాత్ముడు, కష్టం వచ్చినప్పుడు ఇంతవరకు నిన్ను తలుచుకోలేదు, ఇప్పుడు తలుచుకుంటున్నాను, కష్టంలోంచి బయటపడేయి, నన్ను రక్షించు బాబోయని ప్రార్థిస్తే అప్పుడు ఆయన దెప్పట్ట. ఏ ఇన్నాళ్ళు నన్ను తలుచుకున్నావా, నన్ను తిట్టావుగా, ఆ దిక్కుమాల మతాల్లోకి వెళ్ళావుగా, ఇప్పుడు నేను గుర్తొచ్చానా అని ఆయన దెప్పితే ఆయన భగవంతుని ఎదుగుతాడు. అన్నీ మర్చిపోయి, అయ్యో నాయన కష్టం వచ్చిందా, నన్ను తలుచుకున్నావా, ఇదిగో నన్ను నేనే ఇచ్చుకుంటున్నాను అని తనను తానే సమర్పించుకుంటాడు. తనను తాను సమర్పించుకున్నాడంటే పరమాత్మ సకల సంపదలు మన ఇంట్లోకి వచ్చినట్టే. అంతటి అవ్యాజ కరుణామూర్తి పరమేశ్వరుడు. అందుకనే శివుణ్ణి నిరంతరం భక్తితో పట్టుకోండి, భక్తితో పట్టుకోండి అన్నారు. బోయవాడు ఏం పోసాడండి, ఇందాక చెప్పినట్టుగా కన్నప్ప ఎంగిల్ నీళ్లు మొహం మీద ఉమ్మాడు. అభిషేకం చేయడానికి చెంబుతో నీళ్లు తేలేదు, నోటితో నీళ్లు పట్టుకొచ్చి అది కూడా ఎంగిల్ నోటితో చూ అని శివలింగం మీద పోశాడు. శివలింగం మీద పోసి ఇదే అభిషేకం అన్నట్ట. మీరు అలా పోయకండి, ఆయనకున్న భక్తి వేరు. ఆయన నోటితో నీళ్లు పట్టుకొచ్చి పోస్తే శివుడు మెచ్చుకున్నట్టండోయ్, నేను కూడా తెస్తానండోయ్ అని ఏడాది క్రితం తోముకున్న దిక్కుమాల నోటితోటి నీళ్లు పట్టుకురాకండి. ఆయన కన్ను కూడా ఇచ్చాడు, ఆయన లెవెల్ వేరు, కానీ భక్తితో నీళ్లు పోయిగానే అభిషేకం కింద భావించాడు. అదిగో ఇంకో భక్తురాలు పాడైపోయిన పిల్లల యొక్క డాషులు తుడిచేటటువంటి దుప్పటి పట్టుకొచ్చి శివుడి మీద కప్పిందిట. ఓ భక్తురాలు ఉంది శ్రీశైలంలో, ఆవిడ శివలింగాన్ని చూచింది, శివుడి మీద మంచు పడుతుందిట తెల్లారుజామున. అందుకని చలికాలంలో శివుడి మీద మంచు పడుతుంటే అయ్యో శివలింగం మీద మంచు పడుతోంది, శివుడికి తలేసేస్తోంది, శివుడు తట్టుకోలేడు బాబోయ్ అని కంగారు పడిపోయి తన బొంత కప్పింది. ఆ బొంత కుళ్ళు బొంత, మలమూత్రాలు తుడుచుకున్న బొంత, ఆ బొంత శివుడికి తలేస్తోందని కప్పిందిట. శివుడికి ఆనందం కలిగి మా అమ్మలాంటి దానివి, అందుకే నువ్వు చలితో వణిగిపోతున్న ఈ కుళ్ళు బొంత నాకు కప్పావు అని వెంటనే కైలాసానికి పట్టుకుపోయి నైరుతిలో బిల్డింగ్ కట్టించేశాడు ఆయన. శివుడు బిల్డింగ్ కట్టించాలంటే ఇంజనీర్ గారి దగ్గరికి కాంట్రాక్ట్కి వెళ్ళక్కర్లా, మళ్ళీ రోజు కట్టావా లేదా అకౌంట్లో డబ్బులు వేయాలి ఇవేం అక్కర్లా, నిమిషంలో కట్టేసి ఇల్లు ఇచ్చాడు ఆవిడ తల్లి అన్నాడు. ఇంత కరుణాస్వరూపుడు ఎక్కడైనా ఉంటాడా? అందుకే ఆయన ఏం చేయాలి మనం? చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం శిల్జినీకృత పన్నగేశరమచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ పంచపాదపపుష్పగంధిపదాంబుజద్వయశోభితం ఫాలలోచన జాతపావక దగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వైయమః మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయమనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంగ్రిసరోరుహం దేవసింధుతరంగశీకరసిక్తశుభ్రజటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వైయమః యక్షరాజసఖం భగాక్షహరం భుజంగ విభూషణం శైలరాజసుతాపరిష్కృతచారువామకళేబరం క్షేళనీలగళం పరస్య దధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వైయమః కుండలీకృతకుండలీశరకుండలం వృషవాహనం నారదాది మునీశరస్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వైయమః భేషజం భవరోగిణాం అఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తిముక్తిఫలప్రదం సకలాఘసంఘనివర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వైయమః భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం సోమవారిన భోహుతాశన సోమపానిలకాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వైయమః విశ్వసృష్టి విధాయినం పునరేవ పాలన తత్పరం సంహరంతమపి ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూథ సమన్వితం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వైయమః మృత్యుభీతమృకండుసూనుకృతస్తవం శివసన్నిధౌ కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యుభయం భవేత్ పూర్ణమాయురరోగతామఖిలార్థ సంపదమాదరం చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః చంద్రశేఖర పాహి మాం చంద్రశేఖర 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 రక్షమాం చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్షమాం నమః పార్వతీ పతయే హర హర మహాదేవ మహాహారతి సిద్ధం చేయండి. ఈ విధంగా నిరంతరం పరమేశ్వరుణ్ణి తోచిన రీతిలో ధ్యానం చెయ్యండి, ఆవాహన చెయ్యండి, ఆయన పేరు చెప్పి అర్చన చెయ్యండి, పూజించండి, దానం చెయ్యండి, నిరహంకార స్థితి పొందండి అని అగస్త్య మహర్షి లోపాముద్రకి ఈ కథలన్నీ చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పిన కథలన్నీ ఎక్కువ భాగం అగస్త్య లోపాముద్ర సంవాదం. అగస్త్యుడు పరమభక్తుడు, జ్ఞాని, జ్ఞానంతో కూడిన భక్తి, భక్తితో కూడిన జ్ఞానం చాలా అరుదుగా ఉంటాయి. భక్తి ఉంటే జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉంటే వైరాగ్యం ఉండదు, వైరాగ్యం ఉంటే యోగం ఉండదు. ఈ నాలుగు ఉంటే మనిషికి అహంకారం పెరుగుతుంది. కానీ వీటన్నిటికీ అతీతుడు ఆ మహానుభావుడు. అందుకే ఆయన పిలిస్తే శివుడు పలికేవాట, ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ శివుడు కనపడేవాట. ఆ మహానుభావుడి యొక్క గొప్పతనం ఇంత అంత చెప్పడానికి వెళ్ళలేదు. ఓసారి ఆయన ఓ శిష్యుడిని పరీక్షించడానికి ఓ ముసలాడి రూపంలో కాశీ వెళ్ళాడు. అంటే అప్పటికింకా కాశీ వదిలి దక్షిణాదికి రాలేదు. కాశీలో ఓ ముసలివాడి రూపంలో వెళ్ళాడు. కాశీ అంతా శివలింగాలే కదా. అక్కడ సప్త ఋషుల యొక్క ఆలయాలు ఉన్నాయి. ఎన్ని ఆలయాలండి బాబా, అవన్నీ తురకాళ్ళు ఆక్రమించేసి అన్యాయంగా పైన ఇళ్ళు కట్టేశారు. ఇన్నాళ్ళటికి నరేంద్రుడి దర్శనం వల్ల, యోగీశ్వరుడి పరిపాలన వల్ల మొత్తం లింగాలను పెట్టుకొచ్చేస్తున్నాయి. ఇప్పుడు అన్ని ఆక్రమణలని కూలగొట్టి అద్భుతంగా కడుతున్నారు. మొన్నే నాతో పాటు మీరు కొంతమంది వచ్చారు, మీరు చూశారు. ఇంకొక ఏడాదిలోపు సంపూర్ణముగా మనకి పాతకాలపు కాశీ కనపడుతుంది అనమాట. అద్భుతమైన ఆలయ నిర్మాణం జరుగుతోంది. భగవంతుడు అనుగ్రహించి ఆ పక్కనున్న దరిద్రం కూడా కూలిపోతుంది. ఔరంగజేబు గారు కొట్టింది, అది పోతే ఇంకా శివుడు మన జేబుల్ని నింపుతాడు, ఆనందంతో మనల్ని నింపుతాడనమాట. ధ్రువుడి లింగం ఇంటర్మీడియట్ కాలేజీ ఉంది అక్కడ. అలా ఎన్ని లింగాలు అన్నీ ఇళ్లలోకి వెళ్ళిపోయాయి. ధ్రువేశ్వర లింగం, శాశ్వతేశ్వర లింగం, కుజేశ్వర లింగం, ధర్మేశ్వర లింగం, అలాగే దివోదాసేశ్వర లింగం. ఎక్కడ చూస్తే అక్కడ కొంపలే కదా. అద్భుతమైన ఆనాటి ఋషుల లింగాలు, సప్త ఋషుల లింగాలు, నవగ్రహాలు స్థాపించిన లింగాలు, త్రిమూర్తులు స్థాపించిన లింగాలు, ఇది కాక మహానుభావులైనటువంటి దేవతలు స్థాపించిన లింగాలు. అంటే ఇంద్రుడు స్థాపించిన లింగం శక్రేశ్వరుడు. శక్ర అంటే ఇంద్రుడు, అందుకని శక్ర ఈశ్వర శక్రేశ్వర. శుక్రుడు స్థాపించిన శుక్రేశ్వర లింగం పెద్ద లింగం, ఆ లోపలే ఉంటుంది. ఇవన్నీ మీకు చూపించాను. అద్భుతమైన ఈ లింగాలన్నీ ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తున్నాయి. ఆ లింగాల్లో సప్త ఋషుల యొక్క లింగాలు ఉన్నాయి. సప్త ఋషులు స్థాపించిన లింగాలు అన్నమాట. ఆ లింగాల దగ్గరికి వెళ్ళి అగస్త్యుడు ముసలాడి రూపంలో ఓ లింగం మీద కాళ్ళు ఎట్టు కూర్చున్నట్టు కావాలని. ఇది శివుడు ఆజ్ఞతో చేశాడు ఆయన, మీరు చేయకండి అలా. మళ్ళీ చూసి మేము కూడా కాళ్ళు పెడతాం అనకండి. అలా కాలు పెట్టగానే ఇంతలో అక్కడికి ఒక మహాభక్తుడు వచ్చాడు. మీకు తెలియంది ఉంది, భక్తులకి మేమే గొప్ప వాళ్ళు అనుకుంటారు కదా. ఎవడన్నా లుంగి కట్టుకుని మీరు పూజ చేస్తే నీకు బుద్ధి ఉందా లేదా లుంగి కట్టుకు చేస్తావు పంచి కట్టుకోవని కామెంట్ పెడతాడు. వీడు మహానికి అది లుంగి కూడా ఓ పంచని తెలియదు. దీక్షల్లో అదొక భాగం. అంగవస్త్రం కింద కట్టుకుని దీక్షతో పూజించే యజ్ఞాలు పూజలు కొన్ని ఉంటాయి. బిళ్ళ కట్టు కట్టేవి కొన్ని ఉంటాయి. కాషాయం ఇక్కడ వరకే కట్టేవి కొన్ని ఉంటాయి. ఇవన్నీ పూజల్లో భాగాలని మంత్రశాస్త్రం చదవని సన్నాసులు కదా. ఒకవేళ మీరు ఎవరన్నా చక్క పంచిన లుంగి కింద కట్టుకుని పూజ చేస్తే వాడు లుంగి కట్టాడని ఒకడు పెడతాడు. ఒకవేళ విభూతి పెట్టుకుంటే పెట్టుకున్నాడు అంటాడు, పెట్టకపోతే పెట్టలేదంటాడు. మెళ్ళలో రుద్రాక్షలు ఎక్కువ ఉంటే ఎక్కువ రుద్రాక్షలు పెట్టారంటారు, లేకపోతే రుద్రాక్షలు లేకుండా పూజ ఏమిటి అంటాడు. చేతి ఉంగరం ఉంటే ఏ బంగారం పెత్త అంటాడు, ఉంగరం లేకపోతే బంగారం కూడా లేకుండా పూజ ఏమిటి అంటాడు. ఈ దిక్కుమాల కామెంట్లు పట్టించుకోకండి. వీ డోంట్ కేర్ అబౌట్ దీస్ వరస్ట్ కామెంట్స్. మన పొగిడినా తిగిడినా ఒకటి, మనం భక్తితో పూజేస్తాం. అందుకే మీ గురువుగారు ఇంత దర్జాగా ఉంటాడు. దిక్కుమాలవాడు ఎవడో వచ్చి సన్మానం చేశాడని, లేనివాడు ఎవడో తిట్టాడని అవి పట్టించుకుంటే మనం ఎక్కడ బతుకుతామండి. నిశ్చింతగా మీరు చేయవలసిన అర్చన చెయ్యండి, శివ అనుగ్రహం పొందండి. మనకు కావలసింది పరమేశ్వర కటాక్షం, కానీ ఈ తుచ్చులైన నీచులైన సామాన్యుల యొక్క కటాక్షం మనకు అక్కర్లా. పూజించే పుణ్యాత్ములు మీరు ఎలాగో పూజిస్తారు, మీరు వద్దన్నో పూజిస్తారు. తుచ్చులైన నరుల గురించి పట్టించుకోవద్దంటున్నాను నేను. వాళ్ళ గురించి పట్టించుకుంటే ఎందుకు పనికిరాకుండా పోతాం. కాబట్టి ఈయన కాళ్ళు ఎలా పెట్టగానే ఓడొచ్చి ఓ సామాన్య భక్తుడు నీకు బుద్ధి ఉందా, శివలింగం మీద కాళ్ళు పెడతావా అన్నట్ట. అప్పుడు ఆయన, నాకు బుద్ధి ఉంటే ఇలాగ ఎందుకు పెడతాను ఆయన, బుద్ధి శివుడి భార్య, అదే గణపతి భార్య, సిద్ధి బుద్ధి ఆయన భార్యలు, బుద్ధి గణపతి దగ్గర ఉంది అన్నట్ట. బుద్ధి లేకపోతే లేకపోయింది, కాళ్ళు కింద పెట్టంటే ముసలాన్ని లింగం మీద నుంచి కాళ్ళు కింద పెట్టలేకపోతున్నాను, నువ్వే తియ్యి అన్నట్ట. చే దిక్కుమాలాడి కాళ్ళు పట్టుకుంటున్నాను అని ఆ రెండు కాళ్ళు తీసుకుని ఢామని పక్కకి విసిరాడు. ఈ లింగం కాస్త మళ్ళీ అక్కడికి వచ్చిందిట, ఆయన కాళ్ళ కిందే లింగం వచ్చింది. ఈయన ఎక్కడ కాళ్ళు పెడితే అక్కడ కాళ్ళ కిందకే లింగం రావడం మొదలెట్టింది. వాడికి మతిపోయింది, ఇదేమిటిది, ఇక్కడున్న లింగం ఎక్కడికి వస్తుంది, ఈ కాళ్ళు ఆ పక్కకి పెడితే మళ్ళీ లింగం అక్కడికి వస్తుంది ఏమిటో చూస్తూ ఉంటే మొత్తం ఆ ప్రాంతం అంతా సర్వం లింగమయం జగత్ అయిపోయిందిట, అంతా లింగమయం అయిపోయింది. అప్పుడు ఆ పిచ్చి భక్తుడికి అనుమానం వచ్చి, మహాత్మా నువ్వు శివుడివి అంటే శివభక్తుడు నేను, నీలో అహంకారం పోలేదు అని. ఇంతకీ అవతల వాడు ఎవరనుకుంటున్నారు, ఆయనే దుర్వాసుడు, దుర్వాసుడు శివభక్తుడే, కానీ తాత్కాలికంగా అక్కడ కోపంతో ఉన్నాడు, అందుకని అతన్ని పరీక్షించడానికి శివుడు ఈయన పంపాడు. అప్పుడు దుర్వాసుడికి అర్థమయ్యి, ఈ సృష్టి అంతా శివలింగమే, లింగం లేనిది ఎక్కడ, నేనే అజ్ఞానంలో పడ్డాను అని నమస్కరించాడు. కాబట్టి పరమేశ్వరుడు అంతా ఉన్నాడు. అందుకే ఎత్తరకొత్తరచే అన్నాడు కదండి ఇక్కడ స్తోత్రంలో చివరిన, నువ్వు ఎక్కడ జపం చేసినా ఫలితం వస్తుంది, ఎందుకంటే అంతటా శివుడు ఉన్నాడు కనుక. అలా శివుడిని సర్వాంతర్యామిగా గుర్తించి భక్తితో పూజించి తరించమని మహాత్ముడు అగస్త్యుడు లోపాముద్రకి చెప్పాడు. ఈ శివభక్త విజయాన్ని సప్తాహ దీక్షతో మన ప్రణవపీఠంలో అందించాం. మళ్ళీ 13వ తారీఖు నుంచి భాగవత సప్తాహం ఇక్కడ మొదలవుతున్నది. ఆ సమయంలో ఏ పురాణం అందిస్తామో 1-2 రోజుల్లో తెలియజేస్తాం భక్తులతో సంప్రదించి. భక్తుల్లో ఎవరేది కొనుక్కుంటే, ఎవరు స్పాన్సర్ చేస్తే దానికి అనుగుణంగా పురాణం ఉంటుంది. ప్రస్తుతం శ్రీ జయవరపు అలివేలు మంగతయ్యారు గారును, శ్రీనివాస్ గారి దంపతులు, చెన్నై వారు వాస్తవులు, పరమ భక్తులు వాళ్ళు, గురుభక్తి, హరభక్తి, హరిభక్తి, పరాభక్తి కూడా కలిగిన వాళ్ళు. అందుకే ఈ కోరారు, వారి కోరిక ప్రకారం మనం సప్తాహ దీక్షతో శివభక్త విజయం అందించాం. నెక్స్ట్ భక్తులతో మళ్ళీ కలుసుకుంటాం. మళ్ళీ ఎప్పుడు సప్తాహం, ఈ నెల 13 నుంచి 19 వరకు ఉంటుంది. ఇప్పుడు హారతి కార్యక్రమం, మహాహారతి అవుతుంది ఈరోజు. ఆఖరి రోజు 8 గంటలకే అయిపోతుందని ముందే చెప్పినట్టుగా కార్యక్రమం హారతి అయ్యాక ప్రసాదం తీసుకోవడంతో పూర్తవుతుంది. గుడి ఇక్కడే ఉంటుంది చూడండి, రోజు వచ్చి దర్శనం చేసుకోమని. ఇవాళకి ఉపన్యాసం అవుతుంది, మళ్ళీ గురువుగారు గుడిని పట్టుకుపోతారు అనుకోకండి. గుడి ఇక్కడే ఉంటుంది, బడి ఇక్కడే ఉంటుంది. మధురము శివ మంత్రం మహిలో మరువకే ఓ మనసా, మధురము శివ మంత్రం పాడండి, మహిలో మరువకే ఓ మనసా, ఇహ పర సాధనమే 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 నరులకు సురుచిర తారకమే, ఇహ పర సాధనమే నరులకు సురుచిర తారకమే, ఆగమ సంచార ఆగమ సంచార మా స్వాగతమిదే గొనుమా, ఆగమ సంచార నా స్వాగతమిదే కొనుమా, భావజ సంహార భావజ సంహార నన్ను కావగరావయ్యా, పాలను ముల్చదవో పాలను ముల్చదవో మున్నీటను ముల్చదవో పాలను ముంచదవో మున్నీటను ముల్చదవో, భారము నీదయ్యా నీ పాదము విడనయ్యా నీ పాదము విడనయ్యా, జయ హే సర్వేశ జయ హే సర్వేశ సతీ శాంభవీ ప్రాణేశ కారుణ్య గుణసాగరా, కారుణ్య గుణసాగరా, శ్రీకాళహస్తీశ్వర మమ్ము కాపాడరా శంకరా. కారుణ్య గుణసాగరా శ్రీకాళహస్తీశ్వర నన్ను కాపాడరా శంకరా. మధురము శివమంత్రం మహిలో మరువకెవో మనసా, ఇహ పర సాధనమే నరులకు సురుచిర తారకమే. కాళహస్తీశ్వరుడు ఇక్కడ కనబడుతున్నాడుగా మరి మనకి పక్కనరక, అందువల్ల మంగళం ఆయనకి చెప్పుకుందాం అన్నమాట. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం వ్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.